ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః
థ్యాంక్ యూ గ్రీష్మ ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః అదే టీచర్ని చెప్తే మాకు పండగ అంటున్నానండి ఇప్పుడే ఎందుకంటే టీచర్స్ని నాన్నగారు ఎన్నుకున్నారండి అంటే టీచింగ్ చేయడానికి ఆ సబ్జెక్ట్ విడిచిపెట్టకుండా అంటే అన్ని సంస్థల్లోని గురువులు వచ్చి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా సబ్జెక్ట్ బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోయి మిగతా యాక్టివిటీస్ అన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. నాన్నగారు ఏంటంటే రిపీటెడ్గా సబ్జెక్ట్ని విడిచిపెట్టద్దు అని లైఫ్ పొడుగున ఆయన అది గంటలు బోధించడమే కాకుండా బోధించే టీచర్స్ని తయారు చేసి సబ్జెక్ట్ని విడిచిపెట్టద్దు, దాన్ని ఆధారంగా చేసుకుని, ఎందుకంటే గురువు గారు సబ్జెక్టు వేరు కాదండి. ఆ సబ్జెక్ట్ని పట్టుకుని మనం జీవిస్తూ ఉంటే ఆయన ఏ స్థితిని అయితే మనల్ని పొందమన్నారో అది పొందడానికి మనకి ఈ జన్మలో ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పొందలేకపోయినా ప్రయత్నంలో మరణించడం జరుగుతుంది. కాబట్టి సబ్జెక్ట్ ప్రధానంగా మనం అందరం జీవించాలని ఎంతో కృషి చేసి టీచర్స్ని కూడా అంటే క్లారిటీగా చెప్పడం, సబ్జెక్ట్ డీవియేట్ అవ్వకుండా చెప్పడం, మళ్ళీ వాళ్ళని ప్రశ్నించడం, ఏం చెప్పుకుంటున్నారు సత్సంగంలో అని అడగడం, రమణ భాస్కర్ చదువుతున్నారా లేకపోతే టాక్స్ భగవాన్ టాక్సా ఏం చెప్తున్నారు, వినేవాళ్ళకి అర్థమవుతుందో లేదా, వినేవాళ్ళు కూడా ప్రశ్నించి అడిగేవారు పలానా పద్మ ఎలా చెప్తోంది లేకపోతే వివేకానంద నగర్ పద్మ భానుగారు పద్మ ఎలా చెప్తోంది అడిగి కనుక్కునేవారు. ఎందుకంటే అంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నారు అంటే సబ్జెక్ట్ మనల్ని ట్రూత్ దగ్గరికి చేర్చేస్తుందండి. సో మనం అది విడిచిపెట్టకుండా మనం జీవించడానికి టీచర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా సత్సంగాలు చెప్పేవారు, చెప్తున్నారు కూడా. ఇది వాళ్ళు కంటిన్యూ చేసి మన ప్లాట్ఫామ్ మీద ఇంకా ఎక్కువ చెప్పి అందరినీ ఇంకా ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. పద్మ చెప్పరా, చెప్పండి పద్మ.
ఓకే అమ్మా, ఓకే. ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. నాన్నగారు నాన్నగారు అనుకుంటేనే ప్రేమమ్మ, నాన్నగారు అనుకుంటేనే ప్రేమ, ఆప్యాయత, దయా, కరుణ, అనుగ్రహం అన్నీ కలిసి పోత ఒక కలిపితే మొద్దే నాన్నగారు. అంటే నాన్నగారు అనుకుంటేనే అసలు ఒక ఆనందం, ఒక ఒక ప్రేమ, ఒక ఆప్యాయత వచ్చి ముంచేస్తుంది, ఒక దయా వచ్చి ముంచేస్తుంది. నాన్నగారు అదే అనిపిస్తుందండి, నా ఒక మహాత్ముడు ఒక మహాయోగి ఒక మహాగురువు మనకి దొరికారంటే ఆయన సహవాసం మనకు దొరికిందంటే మనం పూర్వజన్మల్లో ఎంత పుణ్యం చేశామో అనిపిస్తుంది. అసలు జీవితంలో అంతకంటే భాగ్యం అనేది ఇంకోటి లేదండి. ఒక మహాత్ముడు ఒక మహాగురువు సమకాలీనులుగా మనం జీవించాం ఒక 30-40 సంవత్సరాలు అంటే నిజంగా అంతకన్నా అదృష్టం మన జీవితంలో ఇంకేం లేదండి. మన జీవితంలో అదృష్టం ఏమన్నా ఉంది అంటే భాగ్యం అనేది ఏమన్నా ఉంది అంటే నాన్నగారు దొరకటమేనండి. ఏమీ కష్టపడకుండా మనం కనీసం మనం ఏదో మోక్షం పొందాలని కాంక్ష లేదు, పెద్ద భక్తి లేదు, ఏదో దేవుడి పట్ల పెద్ద మనకి ఏదో పూజలు జపాలు చేయలేదు, కానీ నాన్నగారు దొరికారండి. అది నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. నాన్నగారే ఆయనంతటా ఆయన దొరికి ఆయనంతటా ఆయనే మనని అనుగ్రహిస్తూ మన దగ్గరికి వచ్చి మనకు బోధించి ఆయన జీవితం అంతా మన కోసం ఖర్చు పెట్టేశారండి. 85 సంవత్సరాల వరకు ఆయన ఆ ట్రైన్లో అక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చి మన కోసం అండి ఆ ట్రైన్ దగ్గర ఆ గేట్ దగ్గర నుంచొని పాపం అలా అనుగ్రహిస్తూ ఉండేవారండి. అప్పుడు కూడా అసలు ఆయన అంతలాగా అనుగ్రహిస్తూ అందరినీ చూస్తూ మాట్లాడుతూ ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించేసేవారండి. అంతటి ప్రేమ ఇంకెక్కడ చూస్తామండి, అంతటి ప్రేమని ఇంకా చూడలేము మనం. అదే రామకృష్ణుడు దేహం విడిచిపెట్టాక భక్తులు తీసుకెళ్ళి అక్కడ శ్మశానంలో రామకృష్ణుడు దేహాన్ని కాల్చేసి వచ్చేసాకంట ఇంటికి వచ్చాక ఏడ్చారంట శిష్యులంట. ఏడిస్తే గృహస్థ శిష్యులు అన్నారంట, మీ గురువు చేసిన బోధ ఏంటి, మీరేంటి, ఏంటా ఏడుపు ఏంటి, మీ గురువు మీకేం బోధ చేశారు అని చెప్పి అడిగితే, మా గురువు గారు మా గురువు గారి గురించి ఏడవట్లేదు, మేము ఎందుకు ఏడుస్తున్నామంటే ఆ ప్రేమపూరితమైన మాటలు ఆ ప్రేమపూరితమైన చూపులు ఇంకా మాకు కనపడవు కదా అని బాధపడుతున్నాము, అందుకని దుఃఖపడుతున్నాము. అంత ప్రేమగా ఎవరు పిలుస్తారు ఆ చూపులు, ఆ ప్రేమతో కూడిన చూపులు మళ్ళీ మాకు ఎక్కడ కనిపిస్తాయి, ఎప్పుడు మేము వాటిని దర్శిస్తాము అని చెప్పి దుఃఖపడుతున్నాము అని చెప్పారు. అంతే కదండి, మరి నాన్నగారి ప్రేమపూరితమైన వాక్కులు మళ్ళీ ఇప్పుడు అయినా కానీ నాన్నగారు రేడియోలో రోజు అండి. నిజంగా వర్మగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఆ నాన్నగారి మాటలు వినని రోజు లేదండి. అసలు అంత ఇదిగా నాన్నగారు మనతోనే ఉన్నారు, మన కూడా ఉన్నారు, మనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు అనే ఒక భావన అండి. మన నాన్నగారు మనలోనే మనతో మన కూడా ఉన్నారు, మన విడిచిపెట్టి ఎక్కడికి పోలేదని అనిపిస్తుందండి. అయితే నాన్నగారు అండి ఇంత బోధ చేసి అంటే ఆ బోధ అంటే సామాన్య మానవుడు కూడా అంటే వాళ్ళు చదువుకున్నాళ్ళ చదువుకోనోళ్ళ ఎటువంటి వాళ్ళు స్త్రీల పురుషుల అనే భేదం లేకుండా అండి నాన్నగారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క సామాన్యులకు కూడా ఆత్మవిద్యను అందించాలి ప్రతి ఒక్కళ్ళు దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళాలి, అందరూ ఆనందంగా ఉండాలి, దుఃఖరహిత స్థితిని పొందాలి అనే నాన్నగారు ఉద్దేశం అండి. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, దుఃఖరహిత స్థితికి వెళ్ళాలి అని నాన్నగారు ఉద్దేశం అండి. ఎప్పుడన్నా నాన్నగారు సత్సంగంలో మామూలుగా నాన్నగారు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా మనం కొద్దిగా వేలాడేసుకొని మొహాలు వేసుకొని కూర్చున్నామంటే ఏంటమ్మా ఏంటి అలా మొహాలు వేసుకొని కూర్చున్నారు, ఏదో ఇప్పుడు ఎన్నో 1000 కోట్లు పోయినట్టు ఏంటా మొహాలు అంత దిగులు మొహాలు వేసుకొని కూర్చున్నారు ఏంటి అనేవారండి. ఆయనకి అలా ఇష్టం ఉండదండి, అంత ఆనందంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, అది నాన్నగారి ఉద్దేశం అండి. ఆయన ఏ అంటే ఆ గురువుకి మన మీద ఎంతటి ప్రేమ ఉంటుందంటే ఆయన ఏ సుఖాన్ని ఏ శాంతిని ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నారో అది మనం అందరం పొందేయాలని నాన్నగారి ఉద్దేశం అండి. అసలు ఇంకా ఎంత ప్రేమ అండి, ఒక మామూలుగా తల్లే తన తను తినేది తనకెంత తనకెంత స్తోమత అయితే ఉందో, తన పిల్లలు తనకన్నా అభివృద్ధిలోకి రావాలని తల్లి ఎలాగైతే భావిస్తుందో, ఒక సామాన్యమైన తల్లే అలా ఉంటే మరి గురువు లవ్ ఏంటండి? డివైన్ లవ్ అండి. ఆ లవ్ నాన్నగారు ఆయన ఏ స్థితినైతే పొందారో ఆ స్థితిని, ఆయన అనుభవించే సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని మన చేత కూడా అనుభవింప చేయాలని ఆయన తాపత్రయం అండి. ఎంత తాపత్రయపడిపోయేవారు అనిపించేదండి ఎప్పుడన్నా స్పీచ్ జరుగుతూ ఉంటే. ఆ గంటలు గంటలు పాపం మనకి జ్ఞానం రాలేదు, మనం జాగ్రత్తగా వినాలి, మనం శ్రద్ధగా వినాలి, కానీ నాన్నగారే అండి గంటలు 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 చెప్పేసి ఆయన మన కోసం అండి మనకి ఎలాగలాగా జ్ఞానం అందించేయాలి, మనని ఎలాగలాగా ఆ స్థితిలోకి తీసుకెళ్ళిపోవాలని నాన్నగారి తపన చూస్తే ఎంత బాధ అనిపించేదో.
అత్త అత్త ఫోన్ కొంచెం వినిపిస్తోంది కానీ కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. ఫోన్ నీ నీ దగ్గరికి పెట్టుకో చెప్పేటప్పుడు.
ఓకే ఓకే ఓకే. ఇప్పుడు
ఇప్పుడు బాగానే ఉంది.
ఓకే. అంటే ఆ నాన్నగారి ప్రేమ ఆప్యాయతకండి మనం ఏమి ఇవ్వగలమండి, మనం ఏమి ఇవ్వగలం ఏమీ లేదు. అయితే నాన్నగారు చెప్పినట్టు జీవించటం, నాన్నగారు ఎలా ఉండమన్నారు అలా ఉండటం, నాన్నగారు ఏది పొందమని చెప్పారు అది పొందటానికి మనం సిన్సియర్గా ప్రయత్నం చేయటం, మనం చేయవలసిన డ్యూటీ మనం చేయటం అండి. నాన్నగారు అన్నారు మీ చేతిలో ఉన్న పని మీరు చేయండి అమ్మా, నా చేతిలో ఉన్న పని ఇంక మీరు చూడకండి, మీ పని మీరు చేసుకోండి. భగవంతుడు ఎలా చెప్పాడో, గురువు ఎలా బోధించాడో అలా ఆ రకంగా మీరు మీ మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి, మీరు చేసుకునే సాధన మీరు చేసుకోండి. అది ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఎదురు చూడకండి మోక్షం గురించి. అది నా చేతిలో ఉన్న పని, నేను ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో మీకు అర్హత యోగ్యత వచ్చినప్పుడు అది ఇవ్వబడుతుంది. మీరు దానికోసం ఎదురు చూడకండి, మీ చేతిలో మీ మీ చేతిలో ఉన్న పని మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి అనేవారండి. అసలు నాన్నగారండి సబ్జెక్టు నాకు అనిపిస్తుందండి నాన్నగారు లాగా ఇంత అందంగా సబ్జెక్ట్ ఎవరన్నా చెప్తారా అనిపించేదండి. ఎంత ఈజీగా ఒక ఆత్మజ్ఞాని ఒక మహాజ్ఞాని ఆ పై అంతస్తు నుంచి దిగి కిందకొచ్చి ఒక సామాన్య మానవుడికి అంత చిన్న చిన్న విషయాలు ఎలా ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా కదలాలి, ఎలా తోటివారితో ఉండాలి, ఎలా మాట్లాడాలి తోటివారితో, సమాజంతో ఎలా ఉండాలి, అసలు ఒకటి కాదండి నాన్నగారు చెప్పింది. ఏ టు జెడ్ నాన్నగారు అంత కిందకి దిగి వచ్చి ఆ ప్రతి వాడికి అర్థమయ్యే రీతిలో ఆయన బోధ చేశారండి. అది సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే ఒక ప్రొఫెసరు కిందకి దిగొచ్చి ఎల్కేజీ వాళ్ళకి చెప్పాలంటే చాలా కష్టం అండి. అలాగే నాన్నగారు లాంటి మహాజ్ఞాని అంతలా దిగొచ్చి కిందకొచ్చి చెప్పారు అంటే అసలు ఆయనకి ఆ జీవుల మీద ఎంత ప్రేమ ఉందో మనం అసలు అంచనా వేయలేమండి. మనకి ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఉంటే ఎంతలా కిందకి దిగుతామా అనే విషయం తెలుస్తా ఉందండి. నాన్నగారు అంతలా బోధించారండి. అసలు ఆ బోధ ఇంకొకళ్ళు చేయలేరండి అంతలాగా బోధ. అసలు నాకు అనిపిస్తుందండి ఎంత అందం అండి ఆ బోధలో, ఆ సబ్జెక్ట్ చెప్పడంలో ఎంత అందం అండి. అసలు అసలు వైభవం చెప్పలేమండి నాన్నగారు. ఒకరోజు నాన్నగారిని అంటండి ఒక ఆయన వచ్చి అడిగాడంటండి, ఏంటి నాన్నగారు మీరు ఎప్పుడు మీరు ఎవరిగా ఉన్నారో వాళ్ళని తెలుసుకోమని చెప్తారు, నువ్వెవరివో నువ్వు తెలుసుకో, నువ్వెవరిగా ఉన్నావో వాళ్ళని తెలుసుకో అని ఎప్పుడు అంటున్నారు మీరు, మేము ఎవరిగా ఉన్నామో మేము తెలుసుకుంటే మాకేమొస్తుందండి అని అడిగారంటండి. అడిగితే అప్పుడు నాన్నగారు అన్నారంటే అసలు ఆ చెప్పటంలో వైభవం చూడండి. నాన్నగారు అన్నారంటండి మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారండి అన్నారంటండి. పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అన్నారంటండి. అంటే సుఖం కోసం అన్నారండి. మరి డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారండి అన్నారంటండి. సుఖం కోసం అన్నారండి. అయితే మరి అధికారాల కోసం పాలకులు ఆడుతున్నారు, ఇవన్నీ దేనికోసం చేస్తున్నారంటే సుఖం కోసం అన్నారండి. అంటే ఇవన్నీ మీరు సుఖం కోసం మీరు ఈ పనులన్నీ చేస్తున్నాను అంటున్నారు. అయితే వీటి వల్ల వచ్చే సుఖము మీకు ఎటువంటిదంటే టెంపరీ అండి. అవి ఉన్నంత వరకే మీకు ఆ సుఖాలు ఉంటాయి. అవి దేని మీద ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఆ సుఖాలన్నీ టెంపరీ తాత్కాలికాలు. అవి ఎటువంటి సుఖాలంటే పరిణామంలో మీకు దుఃఖాన్ని తీసుకొస్తాయి ఏదో ఒక రోజుకి. ఇప్పుడు మీరు అనుభవించిన టెంపరీ సుఖాలన్నీ. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేనెవరిగా ఉన్నానో, నన్ను తెలుసుకోమని అంటున్నారని. మీరెవరో మీరు తెలుసుకుంటే మీకు ఎటువంటి ఆనందం కలుగుతుందంటే ఒక పర్మనెంట్ హ్యాపీస్, పర్మనెంట్ హ్యాపీనెస్, ఒక పర్మనెంట్ బ్లిస్. మీకు అసలు ఆ బ్లిస్కి దేని మీద డిపెండ్ అవ్వని బ్లిస్ అనమాట ఆ బ్లిస్. ఆ బ్లిస్కి ఇంకా అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎవరిగా ఉన్నావో అది నీకు అనుభవంలోకి తెచ్చుకుంటే నువ్వు పొందే సుఖం, శాంతి, ఆనందము ఇది మనం లెక్కలు కట్టి చెప్పలేము అన్నారండి. అంటే నువ్వెవరిగా ఉన్నావో నువ్వు తెలుసుకో, నువ్వే అది నీ జీవిత లక్ష్యం. నువ్వు ఏదో చేయటం ఏదో సంపాదించడం కాదు. మనం ఎవరిగా ఉన్నామో, మన స్వరూపం ఏంటో, మన నిజ స్వరూపం ఏంటో అది మనం అనుభవేకి వేద్యం చేసుకోవాలి. నీ గోల్ అదే. నువ్వు ఎవరిగా ఉన్నావో అది తెలుసుకో, అది నీ గోల్ అని చెప్పారండి నాన్నగారు అని చెప్పారండి. ఆత్మవైభవం గురించి చెప్తూ నువ్వు నీ హృదయంలో ఉన్న ఆత్మని, నువ్వెవరిగా ఉన్నావో ఆ సర్వస్తువుని నువ్వు తెలుసుకుంటే నీకు అక్కడి నుంచి వచ్చే బ్లిస్, ఆ వస్తువు యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, దాని నుంచి వచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే అవ్యయ ఆభవ పూర్ణతి సుఖం అన్నారండి నాన్నగారు. అవ్యయ ఇప్పుడు నువ్వు మా ఏదో ఆ లోపల నుంచి వచ్చే ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చేసింది అనుకో, లోపల ఉన్న సద్వస్తువు, నీ హృదయంలో ఉన్న సద్వస్తువు, నువ్వు పొందే ఆనందం ఎలాంటిదంటే వ్యయం కాదంటండి. అది ఎంత అనుభవించినా తరగదంటండి. అటువంటి సుఖం నీ హృదయంలో ఉంది, అవ్యయం అంటండి. ఆభవ అంటే పుట్టని సుఖం అంటండి. ఇప్పుడు మనం ఉన్నామండి, అన్ని పుట్టిన సుఖాలు అనుభవిస్తున్నామండి. దేహానికి సంబంధించిన సుఖాలు, పుట్టిన సుఖాలు అనుభవిస్తున్నామండి. మనకు పుట్టని సుఖం తెలియదండి. ఆ పుట్టని సుఖం ఏంటండి? ఆత్మకి సంబంధించిన సుఖం అండి. అవ్యయ ఆభవ పుట్టని సుఖం అనుభవించాలి. ఆ పుట్టని సుఖం అంటండి నీ హృదయంలో ఉన్న సుఖం. అది ఇంకా అలా కంటిన్యూ అయిపోతుందంటండి. దానికి ఇంకా అది పుట్టని సుఖం అన్నమాట. నెక్స్ట్ అవ్యయ ఆభవ పూర్ణ సుఖం. ఆ సుఖం ఎటువంటిదంటే పూర్ణంగా నిండుగా ఉంటుందంటండి. ఇంకా వెలితి కొరత ఉంటుందంటండి. అటువంటి సుఖం నీ హృదయంలో ఉంది. నువ్వెవరిగా ఉన్నావో నువ్వు తెలుసుకుంటే అటువంటి సుఖానికి నువ్వు వారసుడు అవుతావు. దాని స్వరూపం ఏంటంటే ఉండటం. అది ఎప్పుడూ ఉంటుంది. అది దాని స్వరూపం ఏంటంటే ఉండటం. అంటే ఆ ఉండటమే భగవంతుడు. ఆ ఉండటం అనే స్థితి, ఆ ఉండటం అనేది ఎప్పుడు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. దేశ కాలాలకు అతీతంగా అది ఎప్పుడు ఉంటుంది. ఆ ఉండటమే నీవై ఉన్నావు. ఆ ఉండటమే నువ్వు. అయాం ఉన్నాను. ఆ ఉన్నదేదో నీవై ఉన్నావు. అంటే నీ హృదయంలో ఉన్న వస్తువే నీవై ఉన్నావు. అది నీకు అనుభవంలోకి రావాలి అన్నారండి. అంటే జ్ఞానం అంటే ఏంటండి? మనం ఇంద్రియాలతో, మనసుతో సంబంధించేది, ఏదో పుస్తకాలు చదివేసేది, నాలెడ్జ్ సంపాదించేసేది, ఆ పుస్తకజన్య జ్ఞానం ఏదో, పుస్తకజన్యానికి సంబంధించిన కొద్దిగా నాలెడ్జ్ ఏదో దాన్ని ఏమనుకుంటామంటే జ్ఞానం మనకు తెలిసిపోయింది అనుకుంటామండి. అది కాదండి. జ్ఞానం అంటే ఇప్పుడు నీకు దేహం ఎలాగైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో, నీ మనసు ఎలాగైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో, ఎంత న్యాచురల్గా నీకు నేనుగా వ్యక్తమవుతున్నాయో, అలాగే నీ హృదయంలో ఉన్న సద్వస్తువు నీకు నేనుగా వ్యక్తం అవ్వాలంటండి. అది జ్ఞానం అన్నారండి. అంటే ఆ లోపల ఉన్న వస్తువు నీకు నేనుగా వ్యక్తం అవ్వాలండి. ఆ వ్యక్తం అవటం అది జ్ఞానము. నీకు ఇప్పుడు వీటితో ఎంత న్యాచురల్గా తాదాప్యం ఉందో, నీ హృదయంలో ఉన్న సద్వస్తువుతో నీకు అంతగా న్యాచురల్గా తాదాప్యం వచ్చేయాలి. నేను అంటే నీకు నీ హృదయంలో ఉన్న వస్తువు స్ఫురించాలి అన్నారండి. అది నీ గోల్. ఇప్పుడు నువ్వు దేహంతో న్యాచురల్ గా నువ్వు దేహం కాదు, నువ్వు మనసు కాదు, నీ బుద్ధి కాదు, ఏమి నువ్వు కాదు, నీ హృదయంలో ఉన్న సద్వస్తువే నీవై ఉన్నావు అని చెప్తున్నారండి. ఇప్పుడు ఈ దీన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలండి. ఆ లోపల హృదయంలో ఉన్న వస్తువుతో 100% తాదాప్యం రావాలి మనం. అయితే ఆ హృదయంలో ఉన్న వస్తువు వైభవం చెప్తున్నారు, వైభవం చెప్తున్నారు, అది మన హృదయంలో అత్యంత సమీపంగా ఉంది, మన దేహం కన్నా మన మనసు కన్నా బుద్ధి కన్నా అత్యంత సమీపంగా ఉంది, దాని స్వరూపమే ఉండటం, ఉండటము జ్ఞానము ఆనందం అని చెప్తున్నారు. మరి ఆ స్థితి మన హృదయంలో ఉంటే మనకెందుకు అనలట్లేదు, మనం ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నాం, శాంతిగా ఉండలేకపోతున్నాం, ఆనందంగా ఉండలేకపోతున్నాం, ఆ ఉండటం అనే స్థితి మనకెందుకు తెలియటం లేదు, ఆ లోపల వస్తువు తాలూకు మనకెందుకు అనుభవంలోకి రావటం లేదు అని మనల్ని మనం ప్రశ్నేసుకుంటే అండి, మరి ఆ లోపల ఉన్న వస్తువు మనకి గాఢ నిద్రలో, ఆ వస్తువు గాఢ నిద్రలో అండి, ఇప్పుడు ఆ వస్తువుని మనం నాన్నగారి సమక్షంలో మనం అనుభవించామండి అందరం, ఆత్మ సుఖాన్ని ఆ నాన్నగారి సమక్షంలో, నాన్నగారి సమక్షంలో మనం అందరూ ఆత్మ తాలూకు సుఖాన్ని వైభవాన్ని మనం అనుభవించామండి, ప్రతి ఒక్కళ్ళం అనుభవించాం. ఆ స్థితిని మనం గాఢ నిద్రలో కూడా అనుభవిస్తున్నామండి. గాఢ నిద్రలో నాన్నగారు అన్నారండి, గాఢ నిద్ర మనకి గురువమ్మ, గాఢ నిద్రను మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, గాఢ నిద్రలో మనం కాని దేహంలోంచి, మనం కాని మనసులోంచి, మనం కాని వాటన్నింటిలోంచి విడిపోతున్నామమ్మా, విడిపోయినా అక్కడ మనం ఉన్నామమ్మా, మనం ఉన్నాము, మనం కాని వాటిలోంచి న్యాచురల్గా విడిపోయాము, అక్కడ మన ప్రయత్నం లేదు. అయితే ఆ గాఢ నిద్రలో నీ ఎఫర్ట్ లేకుండా నువ్వు ఎలాగైతే నువ్వు కాని దానిలోంచి విడిపోయావో, ఈ జాగ్రత్త అవస్థలో నువ్వు ఎఫర్ట్ చేసి నువ్వు కాని వాటిలోంచి నువ్వు విడిపో అంటున్నారు, అదే మోక్షం. నువ్వేదిగా ఉన్నావు, గాఢ నిద్రలో ఏమైందండి, సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది, కానీ ఎరుక లేదండి. కానీ జాగ్రత్త అవస్థలో మనకి ఎరుక ఉంది కానీ సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదండి. ఆ గాఢ నిద్రలో ఉన్న సుఖాన్ని, జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుకని ఒకే సైమల్టేనియస్గా మనం అనుభవించటమే మోక్షం అండి. అంటే ఎరుకతో కూడి జ్ఞానాన్ని మన హృదయంలోని వస్తువుని అనుభవించాలి. నేను ఉన్నాను, ఆ ఉన్నాను అనేది మనకు అనుభవిక వేద్యం కావాలండి. ఆ ఉన్నాను, ఆ ఉన్నాను, అయాం ఉన్నాను అంటే అయాం ఉన్నాను. నాన్నగారు అనేవారండి, అయాం దట్ అయాం, ఈ వాక్యాన్ని మననం చేయండమ్మా, ధ్యానం చేయండమ్మా, పిండి రుబ్బినట్టు రుబ్బండమ్మా, రుబ్బండమ్మా. అంటే అలా అలా అనుకోగా 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 ఆ వాక్యము అయాం అనేది మనకి ముద్రలు పడిపోయి స్థిరమైపోతామండి అందులో. అందుకే నాన్నగారు చాలా మంచి మంచి వాక్యాలు, మంచి మంచి ఈ వాక్యం గుర్తుపెట్టుకోండమ్మా, ఈ వాక్యాన్ని రుబ్బేసుకోండమ్మా, లోపల ధ్యానం చేయండమ్మా, మననం చేయండమ్మా అనేవారండి. అయితే మరి ఇప్పుడు ఈ లోపల ఈ స్థితి గురించి చెప్పారు, మనం పొందవలసింది పొందాలి అని చెప్పారు, నీ జీవిత గమ్యం అదే అన్నారు, నువ్వు దీన్ని పొందకుండా నువ్వెన్ని పొందినా అన్ని ఒకటి లేని సొన్నలే అని చెప్పారండి నాన్నగారు. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల. అంటే ఇప్పుడు ఆ లోపల హృదయంలో ఉన్న సత్య జ్ఞానం అండి, ఆ సత్య జ్ఞానాన్ని మనం పొందకుండా మన దేహం విడిచిపెడితే మనం అది ఎంతో, అసలు యేసు ప్రభు యేసు అన్నారంటండి, నువ్వు పొందే నష్టం ఎంతని నేను చెప్పలేను అన్నారంటండి. అంటే అన్ని అవకాశాలు ఉన్నప్పుడే సద్గురువు ఉండి ఇంత శాస్త్రాన్ని బోధించి ఇంత మనకి ఆ సత్పురుషుల సహవాసం హోలీ కంపెనీ మనకి దొరికినప్పుడే, లైట్ వెలుగుతున్నప్పుడే, వెలిగినప్పుడే మనం వస్తువును పొందలేకపోతే మనం ఎప్పుడు పొందుతామండి, ఇప్పుడే మనం ప్రయత్నం చేసుకొని పొందాలి అంటున్నారు. ఈ మహాత్ములు కూడా అండి ఒక్కొక్కళ్ళు వెంట వెంటనే ఏమి బర్త్ తీసుకోరండి, 2500 సంవత్సరాలకి, 5000 సంవత్సరాలకి, 3000 సంవత్సరాలకి అలా మహాత్ములు బర్త్ తీసుకుంటారండి. మరి మనకి ఎంతో భాగ్యం అండి, మరి నాన్నగారు మన టైంలో, మనమున్న టైంలో ఒక మహాగురు వచ్చి మనకి ఆయన
ఆయన ఒక ఆయన దర్శనం మనకిచ్చి, ఆయన సహవాసం మనకిచ్చి, ఇంత భాగ్యం మనకి ప్రసాదించినప్పుడు మనమేం చేయాలండి? మనం నాన్నగారు చెప్పినట్టుగా జీవించి, నాన్నగారు ఎలా జీవించమన్నారో అలా జీవించి మనం ఆయన ఏదైతే పొందమన్నారో అటువైపు మన డైరెక్షను, మన మన శక్తి, మనకి ఎంత ఏం శక్తులు ఉన్నాయి అన్ని అటువైపు అవి పొందటానికి మనం ఎఫర్ట్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఆ లోపల ఉన్న వస్తువుని పొందాలి అంటే మరి దానికి ఏం కావాలి? ఏ లోపల ఉన్న వస్తువును మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకి దేహ బుద్ధి ఉంది, మనం దేహం కాకపోయినా దేహము నేననే బుద్ధి బలంగా ఉంది, మనసు మనం కాకపోయినా మనసు మనం అనే బుద్ధి ఉంది, అహంకారం మనం కాకపోయినా అహంకారం మనం దేహము నేను అనే బుద్ధి, అహంకారం నేను 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 దేహాన్ని, దేహం పట్ల ఆత్మబుద్ధి ఉందండి మనకి. అయితే మరి ఇవన్నీ విడిచిపెట్టి మనం ఆత్మబుద్ధిలోకి ప్రవేశించాలండి. మరి ఆత్మబుద్ధిలోకి ప్రవేశించాలి అంటే మరి మన వల్ల అయిపోతుందండి, మన వల్ల అయితే ఎన్నో జన్మల నుంచి మనకి దేహబుద్ధి బంధించేసింది, దేహమే నేననే బుద్ధి అంతలా బంధించేసేసిందండి. అయితే అందుకే అండి ఒక మహాత్ముడు మనకి దొరికినప్పుడు ఆ సత్పురుషుల సహవాసము, ఆ హోలీ కంపెనీ దొరికితే, ఆ నాన్నగారు అన్నారండి హోలీ కంపెనీ దొరికితే, ఆచార్యస్వాముల వారు అన్నారంటండి నీకేం దశ పట్టిందిరా అనేవారంటండి. అంటే మనుష్యత్వం, మానవ జన్మ రావటం, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఆ మహాపురుషుల సంశ్రయం ఆ దొరికితే నీకేం దశ పట్టిందిరా అనేవారంటండి. అంటే పని సులభం అయిపోతుందంటండి, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటండి. నాన్నగారు చెప్పేవారు సత్పురుషుల సహవాసం ఎటువంటిదంటే అమ్మా, ఆ సత్పురుషుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, ఆ సత్పురుషుడి సమక్షానికి వెళ్ళినా, ఆ సత్పురుషుణ్ణి మనసులో ధ్యానించిన, ఎందుకంటే నిజమైన సత్పురుషుడు మన హృదయంలోనే ఉన్నాడు, ఆ సత్పురుషుణ్ణి ధ్యానించిన, ఆ సత్పురుషుణ్ణి స్మరించిన ఏమవుతుందంటే నువ్వు పెద్ద పెద్ద సాధనలు చేయలేకపోయినా, నీవు ఎంతో శ్రమలకు వచ్చి సాధనలు చేయలేకపోయినా, పూజలు జపాలు ధ్యానాలు చేయలేకపోయినా, నీవు కొద్ది కొద్దిగా చేసినా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతావమ్మా, సత్పురుషులు నీకు హెల్ప్ చేస్తారమ్మా, సత్పురుషుల సహవాసం అటువంటివి. ఒక మల్లె పువ్వు చెట్టు దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, ఆ మల్లె పువ్వు మనం ఏమే అది వాసన ఇవ్వాలి అనుకోదండి, మనం ఎంత దూరంలో ఉన్నా దాని వాసన గుబాళిస్తూ వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే నాన్నగారి వైబ్రేషన్స్, నాన్నగారి నుంచి వచ్చే శాంతి తరంగాలు, కాంతి తరంగాలండి మన మీద పడండి. ఆ నాన్నగారి సమక్షంలో ఉండటం వల్ల, హోలీ కంపెనీ వల్ల ఏమవుతుందంటే మనకి, మనం కూడా నాన్నగారు ఏదైతే పొందారో ఆ వస్తువును పొందాలనే కాంక్ష, తెలుసుకోవాలనే కాంక్ష ఆ హోలీ కంపెనీ వాళ్ళ దర్శనం వల్ల మనకు కలుగుతుందండి. నాన్నగారు అన్నారండి మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా మీకు టునో తెలుసుకోవాలన్న కాంక్ష రాదు, ఎవరైతే ఆ సద్వస్తువుని అనుభవేకి వ్యంజన చేసుకున్నటువంటి మహాత్ముడు దొరికినప్పుడు మాత్రమే, ఆయన సహవాసం దొరికినప్పుడు మాత్రమే మీకు ఆ సద్వస్తువును పొందాలనే కాంక్ష వస్తుంది. టునో తెలుసుకోవాలన్న కాంక్ష వచ్చినప్పుడు ఆ వస్తువు తెలియబడుతుంది. ఆ తెలుసుకోవాలన్న కాంక్ష నీ లోపల హృదయాంతరాలలోంచి ఉబికి 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 రావాలి. జ్ఞానం అనేది లోపల నుంచి ఊరేది కానీ బయట నుంచి పోయేది కాదు అన్నారండి. అయితే ఈ సత్పురుషులు మనకి ఎలా హెల్ప్ చేస్తారండి? సత్పురుషులు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అని చెప్పుకున్నామండి. ఎక్కువ లాభం అంటే నువ్వు చేసే సాధన కొద్దిగా అయినా ఆ సాధనలో సహాయం చేస్తూ మనకి ఆ సత్పురుషుడు, ఆ నాన్నగారి సహవాసం వల్ల, అంటే ఆ సత్పురుషుడు ఆ హోలీ కంపెనీ వల్ల ఏమవుతుందంటే మన మనస్సులు మనకి ప్రాపంచిక విషయాలు తో సంబంధం తొలుగుతుంది అన్నారండి. అంటే ఆకర్షణలు, ప్రపంచంలో ఎన్నో ఆకర్షణలు అండి. నాన్నగారి దగ్గరికి రాకముందండి మన మనసు ఎప్పుడు బయటే ఉండదండి, లోకం మీద ఉండేది. ఎన్నో ఆకర్షణలు అండి, ఎన్నో ఆకర్షణలు. అయితే నాన్నగారు మన జీవితంలోకి వచ్చాక బయట ఆకర్షణల్లోంచి, బయట ఏమీ లేదు, బయట ఉన్నదంతా సున్నా, ఉన్నదంతా నీ హృదయంలోనే ఉంది, సుఖము శాంతి. మనం ఇప్పుడు ఎందుకు మన మనసు బయటికి వెళ్తుందండి? ఏదో ఆనందం, ఏదో సుఖం ఉంది, బయట ఏదో సుఖం ఉందని బయటికి వెళ్ళిపోతుందండి మనసు. అయితే నాన్నగారి బోధల వల్ల బయట బాహ్యంగా ఏమీ లేదు, ఉన్నదంతా నీ లోపలే ఉంది, సుఖము శాంతి ఆనందం, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, నీకు అత్యంత సమీపంగా ఉన్నాడని ఆ బయటికి బాహ్యంగా వెళ్ళే మనసు కండి, ఆకలిషణల మధ్య పడి కొట్టుకునే మనసు కండి, ఆ బయటికి వెళ్ళే మనసుకి, బాహ్యానికి వెళ్ళే మనసుకి అడ్డుకట్టేసేసారని నాన్నగారు. అది ఎంత స్పీడ్గా బయటికి వెళ్ళేదో దానికి అడ్డుకట్టేసి ఆ మనసుని వెనక్కి తిప్పారండి. ఎక్కడైతే ఏ హృదయంలో అయితే భగవంతుడు ఉన్నాడు అని చెప్పారో ఆ హృదయం వైపు నాన్నగారు తిప్పారండి. అంటే ఇప్పుడు వస్తువు ఉన్న చోట వెతికితే దొరుకుతుంది కానీ వస్తువు లేని చోట వెతికితే దొరకదు కదండి. ముందు అలానే లేదని కాదండి, బయట నాన్నగారు ఏం చెప్పారు, ముందు నీ హృదయంలో ఒక పాయింట్ చూపించాడు భగవంతుడు, నీ లోపల ఉన్నాను అని, నేను ఒక మూలంలో ఉన్నాను అని చెప్పాడు. ఆ ఉన్న అక్కడ నువ్వు నీ హృదయంలో ఉన్న భగవంతుడిని నువ్వు గుర్తిస్తే ఇక్కడున్నవాడే అంతటా ఉన్నాడు, అక్కడున్నవాడు ఇక్కడున్నాడు, ఇక్కడున్నవాడు అక్కడున్నాడు అని తెలుస్తుందని చెప్పారు నాన్నగారు. కాబట్టి లోపల హృదయంలో ఉన్న వస్తువుని మనం ఇప్పుడు అందుకోవటానికి మనం ఆ సత్పురుషుల సహవాసము మనకి మనకి సహాయం చేస్తూ ఉందండి. అంటే ఆ సత్పురుషుడు మనకి ప్రతి నిమిషము హెల్ప్ చేస్తూ ఉంటారండి. బయట ఆకర్షణలోంచి మనల్ని విడదీస్తారండి. నాన్నగారు చెప్పేవారండి, అమ్మా మీరు బట్టలు కొట్టుకెళ్తే బట్టలు కొట్టుకొస్తాడమ్మా, బంగారం కొట్టుకొస్తే గురువు బంగారం కొట్టుకొస్తాడమ్మా. ఎందుకమ్మా, ఎందుకు వస్తారు, అందులో ఏమీ లేదు, అందులో ఉన్న నిస్సారతని నీకు తెలియ చెప్పడానికి గురువుని కూడా వస్తాడమ్మా అన్నారండి. అంటే ఆ బయట ఆకర్షణలోంచి విడదీసి లోపలికి తిప్పేశారండి మన మైండ్ని, బహిర్ముఖమయ్యే మనసుని అంతర్ముఖం చేశారండి, లోచూపు కలిగించారు లోపలికి, లోపలున్న వస్తువు వైపుకి మన మనసును తిప్పారండి. అది గురువు వల్లే సాధ్యమండి, ఆ సద్గురువు వల్లే సాధ్యమండి. లోపలికి తిప్పి మన ప్రయాణాన్ని ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అటువైపు సూటిగా డైరెక్షన్ అటువైపు తిప్పేశారండి. ఉన్న చోట వెతికితే దొరుకుతాడండి, లేని చోట వెతికితే ఎన్ని జన్మలు ఎత్తినా దొరకడు. కాబట్టి లోపలికి తిప్పి లోపలికి ప్రయాణం చేయించారండి. మరి లోపలికి ప్రయాణం చేసేటప్పుడు మరి స్పీడ్గా వెళ్ళిపోతావా అండి, లోపలికి వెళ్ళిపోతావా? మరి మన వాసనలు, మన సంస్కారాలు, మన కోరికలు, మన ఇష్టాలు, మన అయిష్టాలు ఇవన్నీ లోపలికి అందిస్తాయా అండి? మరి లోపల హృదయంలో ఉన్న వస్తువు పరమ పవిత్రంగా ఉందండి. అంత పవిత్రంగా ఉన్న వస్తువు దగ్గరికి ఈ మనసు, ఇవన్నీ ఈ రాగద్వేషాలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలతో కూడి ఉన్న మనసు లోపలికి, మరి ఆ లోపల హృదయంలో ఉన్న వస్తువును పట్టుకుంటుందండి, ఆ వస్తువు దగ్గరికి వెళ్ళగలదా అంటే, అది నాన్నగారు చెప్పారండి, ఆ సత్పురుషుడు సహవాసంలో ఈ మనసు అంటండి, మనసులో ఉన్న వాసనలు అణిగిపోతాయి అంటండి. మనసులో ఉన్న వాసనలు అణిగి మనసు పవిత్రమయ్యి, మనసుకు నిర్మలత్వం వచ్చి, మనసుకు పవిత్రత కలిగి, మనసుకు ఏకాగ్రత కలిగి, ఆ మనసుకి ఆ లోపల హృదయంలో ఉన్న వస్తువు అనుభవానికి వస్తుంది సత్పురుషుల సహవాసం వల్ల. ఇదంతా సత్పురుషుడి దయ వల్లే జరుగుతుంది అని చెప్పారు నాన్నగారు. అంటే ఆయన సహవాసం మనకి ఎందుకు ఇస్తున్నారండి? మన మనసు నిర్మలం అవటానికి, మన మనసు పవిత్రం అవటానికి, మన మనసు నిశ్చలం అవటానికి, మన మనసు ఏకాగ్రం అవటానికి ఆయన సమక్షంలో, హోలీ కంపెనీలో ఇవన్నీ జరుగుతున్నాయండి. జరిగి మన మనసు పవిత్రం అయ్యా లోపల హృదయం వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటుందండి. అది నాన్నగారు చెప్పారండి, ముందు మనం అందరం చాలా మంచివాళ్ళం, అందరు ఎవరికి వాళ్ళు మేము మంచివాళ్ళం అనుకుంటామండి. ఎదుటి వాళ్ళు మంచిగా కనపడరండి, మనకి మనమే చాలా మంచివాళ్ళం అనుకుంటాం. అయితే నిజంగా నువ్వు మంచివానివైతే నీ జ్ఞానం ఎందుకు కలగట్లేదు అన్నారు నాన్నగారు. నిజంగా నువ్వు మంచివానివైతే నీ జ్ఞానం ఎందుకు కలగట్లేదు, నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు అని. అంటే ఆ లోపల గురువు లోపల షేక్ చేస్తేనే కానీ, లోపల ఎన్నో జన్మల సంస్కారాలు మన హృదయంలో దాగుంటాయండి. అయితే అవి లోపల అలాగే ఉంటాయండి. అయితే గురువు అనుగ్రహం మన మీదకి వచ్చినప్పుడు గురువు ఏం చేస్తాడంటే, ఆ లోపల ఉన్న డస్ట్ని షేక్ చేస్తారండి. ఒక బాటిల్ని షేక్ చేస్తే బాటిల్ అడుగునున్న నలకలు ఎలాగైతే పైకి వస్తాయో అలాగే గురువు ఏం చేస్తాడండి, లోపల మన లోపల ఉన్న హృదయంలో ఉన్న వాసనలు ఒకసారి ఇలా కదిలించి వదిలిపెడతారండి. కదిలించి వదిలిపెట్టినప్పుడు అవి ఏమవుతాయండి, మన బ్రెయిన్లోకి వచ్చి సహస్రారంలోకి వచ్చి అన్ని కనిపిస్తాయండి. మనకు ఒకసారి భయం వేస్తుందండి, బాబు ఏంటి ఇన్ని గొడవలు ఉన్నాయి మన బ్రెయిన్లో, ఇన్ని గొడవలు ఉన్నాయి ఏంటని. అంటే అది కూడా గురువు దయండి. మన లోపల ఉన్న బలహీనతలు మనకు కనిపిస్తున్నాయి అంటే గురువు దయండి. అది ఎందుకంటే గురువు దయ లేకపోతే ఆ లోపల అలాగే ఉంటాయండి, మనకు రోగం ఉందని కూడా తెలియదు చచ్చిపోతామండి, రోగంతోనే చచ్చిపోతాం. ఆ గురువు దయ వల్ల ఏమవుతుందంటే ఆ గురువు ఒక్కసారి షేక్ చేయటం వల్ల లోపల ఉన్న బలహీనతలు మన బ్రెయిన్ లోకి వచ్చి కనిపిస్తాయి. కనిపించి అవి చూపిస్తాడండి గురువు. చూపించటమే కాదు, ఇగో నువ్వు ఇవి పోగొట్టుకోవాలి, ఈ దీనికోసం నువ్వు సాధన చేసి పోగొట్టుకోవాలని, మనకి అవి పోగొట్టుకోవాలనే బుద్ధిని కలగజేస్తాడండి గురువు. పోగొట్టుకోవాలనే బుద్ధిని కలగజేయటమే కాదు, ఆ దానికోసం ఎంతో కొంత ఏదో వంపు పెట్టి సాధన చేయించి ఆ బలహీనతల్లోంచి మనల్ని విడుదల చేస్తాడండి వాడు గురువు అండి. మనం చిన్న నాన్నగారు అనేవారండి, చిన్న సిగరెట్ తాగే వాసనని కూడా మనం విడిచిపెట్టలేమమ్మా గురువు దయ లేకుండా. మరి అటువంటిది ఊర్నే మనం ఏదో సాధన చేస్తామండి, కానీ ఆ తొలగించే ప్రాసెస్ అంతా గురువేనండి. వాసన చూపించేవాడు గురువు అండి, ఆయన దయండి. దాన్ని తొలగించుకోవాలనే బుద్ధి ఇచ్చేవాడు గురువు, సాధన చేయించేవాడు గురువు, దాన్ని తొలగించేవాడు గురువేండి. అంతా గురువేండి, ఇంకా మనం ఎక్కడున్నామండి, అంతా చేసేదంతా గురువే. అంతా సత్పురుషుడు సహవాసం వల్ల మనకి ఈ లోపల ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతామంటండి, మన నాన్నగారు చెప్పారు ఇప్పుడు బయట రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు ఎలా పడుతున్నాయో అలాగే మన లోపల కూడా ఒక్కొక్క పెద్ద వాసన కొద్దిగా చిన్న చిన్న వాసనలు అయితే మామూలుగా పోతాయి అనుకోండి, కానీ పెద్ద పెద్ద వాసనలు కొద్ది బలంగా ఉన్న వాసనల దగ్గర స్ట్రక్ అయిపోతామంటండి. ఆ ట్రాఫిక్ జామ్ దగ్గర ఎలాగైతే గంటల తరబడి మనం ఉంటామో అలాగే ఈ లోపల హృదయంలోకి వెళ్ళటానికి కూడా మనకి ఆ లోపల స్ట్రక్ అయిపోతాం ఉంటుంది. అప్పుడు గురువు చూసి ఏ వాసన ఏ సంస్కారం మన అక్కడ ఆఫ్ చేస్తుందో చూసి దాన్ని చూసి అది మనకి తెలియచేసి చూపించి, అంటే గురువు కూడా మనకి ఏ బలహీనత ఉందో మన బ్రెయిన్ లోకి వచ్చి చూపిస్తే గానీ తీసేసే ఇది లేదంటండి, అధికారం లేదంట, అది చట్టం అంటండి. అందువల్ల అది ఏ బలహీనత అయితే మన లోపల ఉందో దాన్ని చూపించి మన బ్రెయిన్ లోకి తీసుకొచ్చి దాన్ని తొలగిస్తారండి. అంటే ఎక్కడికక్కడ అంతా గురువు చేసే పనేనండి, మొత్తం అంతా గురువు చేసే పని. ఆ గురువు అలా చేసుకుంటూ లోపలికి ఆయన సహవాసం వల్ల అండి మనకి సత్వగుణం అండి. సత్వగుణం అంటే మనకి మాయ ఏ రూపంలో ఉందండి, సత్వగుణం రజోగుణం తమోగుణం. మాయ ఈ మూడు రూపాల్లో ఈ గుణాల రూపంలో ఉంది. ఎక్కడో ఉంది మాయ, ఎక్కడో ఉంది అనుకుంటున్నారేమో, మాయ ఈ గుణాల రూపంలో ఉంది. ఈ ఇప్పుడు రజోగుణం తమోగుణం మన హృదయం వైపుకి దారి చూపించవండి, ఒక సత్వగుణం మాత్రమే మనకి హృదయం వైపు దారి చూపించి తప్పుకుంటుంది. నాన్నగారు అన్నారు ముందు సత్వగుణం సంపాదించుకోండి అమ్మా, ఎందుకంటే ఈ రజోగుణం ఉన్న వాళ్ళు అంటండి ఇతరుల దోషాలు చూస్తానికి వాళ్ళు ఎంతసేపు ఇతరుల్లో ఏం దోషాలు ఉన్నాయని వెతుకుతూ ఉంటారంటండి. అది రజోగుణ లక్షణం అంటండి. పని తక్కువ గొడవ ఎక్కువ రజం ఎక్కువ ఉంటుంది అంటండి. ఇక ఈ సత్వగుణం ఉందనుకోండి, ఈ సత్వగుణం ఏంటంటే సత్వగుణం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ పొరపాట్లు చూడరంటండి. వాళ్ళు తనలో ఏమున్నాయో పొరపాట్లు చూసుకొని ఏ గుణాలు ఏ సంస్కారాలు ఏ బలహీనతలు నా హృదయంలో వస్తువుని చేరటానికి నాకు అడ్డొస్తున్నాయని వాటిని చూసుకొని వాటిని తొలగించుకునే పనిలో బిజీగా ఉంటారంటండి సత్వగుణం ఉన్నవాడు. నాన్నగారు అనేవారి గుణాలు అంటే సత్పురుషుల సహవాసం వల్ల, సత్పురుషులతో సహవాసం వల్ల మనకి ఏమొస్తుందండి, ఇది మనకి సత్వగుణం వస్తుందమ్మా. సత్వగుణం గుణాలు తిరుగుతూ ఉంటాయి మనకి, మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం. అయితే ఈ సత్వగుణం వచ్చినప్పుడు మనం కాస్త డ్యూరేషన్ని పెంచుకుంటా ఉండాలి అమ్మా, మనం దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అది మనం ఈ హోలీ కంపెనీ వల్ల అండి ఆ సత్వగుణం అలా కంటిన్యూ అయిపోతుందంటండి. జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తారండి నాన్నగారు సత్వగుణాన్ని. ఎందుకంటే సత్వగుణం మనకి దారి చూపిస్తుందండి, హృదయంలోకి దారి చూపించి ఆ వస్తువు ఎక్కడుందో దాన్ని దారి చూపించి వెళ్ళిపోతుందండి. అది మాయమవుతుందండి, దారి తప్పుకుంటుందంటే పక్కకి తప్పుకుంటుందంటే. కాబట్టి సత్వగుణం ఎక్కడి నుంచి వస్తుందంటే సత్పురుషుల సహవాసం వల్ల మనకి సత్వగుణం కూడా కల్టివేట్ అవుతుందండి. అయితే ఈ లోపలికి వెళ్ళేటప్పుడు నాన్నగారు అన్నారండి, అంటే ఇప్పుడు మనం ఈ వాసనలు కూడా అండి శ్రవణ మననాల్లోనే, శ్రవణం గురువు చెప్పిన బోధ అండి, శ్రవణం చేయటం మననం చేయటం వల్లే చాలా వరకు చిన్న చిన్న వాసనలు అవన్నీ రాలిపోతాయంటండి. మనకి అవి వినే ప్రాసెస్లోనే మనకి చాలా వరకు వాసనలు రాలిపోతాయంటండి. అయితే ఇంకొన్ని వాసనలు కొద్దిగా ఇదిగా ఉన్నాయి, కొద్దిగా బలంగా ఉన్నాయి ఏంటంటే ఈ శ్రవణ మననాలు అంటే ఈ శ్రవణ గురువు దయ వల్ల పోతాయండి వాసనలు. అయితే శ్రవణ మననాల వల్ల నాన్నగారు అనేవారండి, శ్రవణం మననం శ్రవణం చేయటం వల్ల అసలు శ్రవణం చేస్తేనే తెలియటం లేదు, శ్రవణం చేయకపోతే మీకేం తెలుస్తుందమ్మా అన్నారండి. అంటే శ్రవణ మననాలు మీరు ఎలా చెయ్యాలి అంటే చెవులు చిల్లులు పడేలాగా చెయ్యాలంటండి, జీవుడు విసిగెత్తిపోవాలంటండి విని అంతలాగా శ్రవణ మననాలు చెయ్యాలంటండి. అంటే ఆ శ్రవణ మననాలు చెయ్యటం వల్ల ఏమవుతుందంటే అసలు శ్రవణ మననాలు చేయటం వల్ల మనకి వివేకం కలుగుతుందండి, వైరాగ్యం కలుగుతుందండి. ఆ శ్రవణ మననాలు వల్ల ఏమవుతుందంటే ఏది మంచి ఏది చెడు, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది అనిత్యం అని డిస్క్రిమినేషన్, ఆ వివేకం, ఏది చనిపోయే వస్తువు ఏది చావులేని వస్తువు, ఏది మనమై ఉన్నాము ఏది మనం కాదు అనే వివేకం విచక్షణ కలుగుతుందండి మనకి. అంటే ఫస్ట్ నాన్నగారు చెప్పింది విన్నప్పుడు మనం నేనంటే నేనే అనుకున్నామండి, ఫాల్స్ అయిని నేనే అనుకున్నామండి. ఇప్పుడు నాన్నగారు చెప్పిన బోధ విన్నాక, నాన్నగారు చెప్పిన బోధ విన్నాక ఆ శ్రవణ మననాలు చేసి చేసి నాన్నగారు పాపం అన్ని తోమి 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 బోధించి ఎక్కడికి తీసుకొచ్చారండి, ఆ నేను మనం కాదు, ఏదైతే మనకి నేనుగా వ్యక్తమవుతుందో అది మనం కాదు అని ఒక క్లారిటీ ఇచ్చేసారండి. ఇప్పుడు ఆ నేను మనం కాదు, మన హృదయంలో ఉన్న వస్తువు మనమై ఉన్నాము అంతే. అసలు ఎంత క్లారిటీ తీసుకొచ్చారంటే అదే మనం అనుకునే మనకి ఆ ఫాల్స్ అయి మాటి మాటికి మారిపోతూ ఉంటుందండి, మాటి మాటికి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయండి. అది నువ్వు కాదు, నీ హృదయంలో ఏదైతే ఉందో అది నీవై ఉన్నావని చెప్పి ఆ ఈ ఈ దేహం, దేహంలో మార్పులు వస్తుంటాయి, మనసులో మార్పులు వస్తుంటాయి, అహంకారంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మారేదేది నువ్వు కాదు, మారని వస్తువు నీవై ఉన్నావని బోధించి చివరికి నాన్నగారు మనం ఎక్కడికి తీసుకొచ్చారంటే ఆ శ్రవణ మననాల్లోనే మనం కాని దాని నుంచి విడిపోయే స్థితి దగ్గరికి తీసుకొచ్చేసారండి. ఇప్పుడు నేను అనగానే మనకి లోపల హృదయంలో ఉన్న వస్తువు స్ఫురిస్తుంది, కానీ దేహము మనసు ఇవి అట్లొచ్చి కొద్ది విడిపోయామండి మనం ఎంతో కొంత నాన్నగారు బోధ విన్నాక. అంటే ఆ డిస్క్రిమినేషన్ వివేకం, ఇది నేను కాదు అనే వివేకం విచక్షణ మనకు కలిగేయండి. అంటే ఇదంతా నాన్నగారు దయ వల్ల జరుగుతుంది. నా సబ్జెక్ట్ వేరు, నాన్నగారు వేరు కాదండి, ఆ సబ్జెక్టే నాన్నగారు అయి ఉన్నారు. ఆ వాక్యం దేవుడై ఉందండి, నాన్నగారు వాక్యం వేరు కాదండి. నాకు ఎప్పుడు అనిపిస్తుందండి నాన్నగారు రమణ భాస్కర చదివితే చాలు మన సమస్త శాస్త్రాలు చదవక్కర్లేదు, ఒక రమణ భాస్కర చదివితే చాలు మన జ్ఞానం వచ్చేస్తుంది అనిపిస్తుందండి. నాన్నగారు చెప్పని విషయం లేదండి రమణ భాస్కరలో, మన జీవితంలో ఎలా బతకాలి, ఈ జాగ్రత్తావస్థలో ఈ లోకంలో ఎలా బతకాలి, దగ్గర నుంచి జ్ఞానం ఎలా పొందాలి అని ఏ టు జెడ్ అండి చెప్పని విషయం అంటూ లేదండి నాన్నగారు రమణ భాస్కరలో. నాకు అదే అనిపిస్తుందండి, ఏం చదివినా చదవకపోయినా ఒక రమణ భాస్కర చదువుకోండి మీకు అసలు ఇంకా మీకు ఈ సమస్త శాస్త్రాలు చదివిన ఇది వచ్చేస్తుంది అని, అసలు మీకు గైడెన్స్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్తానండి. ఇప్పుడు నాకు అది చాలా అనిపిస్తుందండి రమణ భాస్కర ఆ వైభవం అన్నమాట. అంటే ఈ సత్పురుషులు అండి, సత్పురుషుల వైభవం అండి. హోలీ కంపెనీ ఏం చేస్తుందంటే అండి, మనకి నాన్నగారు మౌనంగా చేసేవారండి పని. అక్కడేమీ గొడవ రజను గొడవ ఏముండేది కదండి, ఊరికినే అలా చూసేవారండి, మాట్లాడితే ఒక మాట మాట్లాడేవారండి, ఒక చూపుతో అలా చూసేవారండి, అంతే అండి ఆ పని అయిపోయేదండి. అంటే ఎంత మౌనంగా పనిచేసేవారు, ఎంత మౌనంగా అనుగ్రహించేవారు. కూర్చుంటే పని అండి, నాన్నగారికి చూస్తే పని చూడకపోతే పని, అసలు ఎప్పుడు పని 24/7 నాన్నగారు భక్తుల్ని, ఆ భక్తుల్ని ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ యొక్క మానసిక స్థాయిని, అంటే వాళ్ళ యొక్క బుద్ధి స్థాయిని, బుద్ధిని పవిత్ర మనస్తూ, అంటే వాళ్ళలో ఉన్న లోపాలు తొలగిస్తూ ప్రతి ఒక్కళ్ళని ఆ చైతన్య స్థాయిని పెంచారండి నాన్నగారు. అయితే నాన్నగారు ఇప్పుడు నా సత్పురుషుల సహవాసం ఎటువంటిదంటే సర్వరోగ నివారణ అండి. ఇప్పుడు మనం చాలా మంది ఉంటామండి, అందరికీ తలా ఒక రోగం ఉంటుందండి. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి మనం మన రోగానికి సంబంధించిన మందు తెచ్చుకుంటామండి, అంతేగాని ఏదో ఒక మందే తెచ్చుకుని అందరం మింగేయమంటుంది. ఎవరి రోగానికి సంబంధించిన మందు వాళ్ళు మింగుతాం, అలాగే ఇప్పుడు అయితే మనకి ఎన్ని రోగాలు ఉన్నా, ఇంతమంది ఉన్నామండి, మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని రకాలు పూర్వజన్మల్లో మనం చేసిన వాటిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బలహీనత అండి. ఒకరికున్నట్టు ఒకరికున్న బలహీనత ఇంకొకరికి ఉండదండి. అయినా కానీ ఎవరికి ఎన్ని రకాల బలహీనతలు ఉన్నప్పటికీ నాన్నగారి సమక్షంలో కూర్చుంటే సర్వ రోగాలు నివారణ అయిపోతాయండి. అంటే అంత ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని వర్క్ చేశారండి నాన్నే. అంటే మూకుమ్మడి ఇది కాదండి, ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళకి ఆ హృదయంలో ఉండండి వాళ్ళని చూస్తూ అంత సూక్ష్మంగా పనిచేశారండి. వాసనలు అవి ఎట్లా తొలగించాలి అనే విషయం అండి. ఒకసారి నాన్నగారి దగ్గరికి ఫస్ట్ లో అండి నేను కొత్తగా వచ్చినప్పుడు వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నాన్నగారు అంటే ఆ వెళ్ళినప్పుడు నాన్నగారు ఏం చేశారండి, నాకు ఏదైతే ఇష్టం లేదో ఆ ఇష్టం లేని దాన్ని కదిపిచ్చేశారండి. ఆ మాట మాట్లాడారు, మాట్లాడేసరికి నాకు దుఃఖం వచ్చేస్తుందండి. అంటే అక్కడ నా వాసన, ఆ వాసన నేను అనుకుంటున్నానండి, ఆ గుణం నేను అనుకుంటున్నాను, అది నాన్నగారు దాన్ని బయటికి తీసి కాల్చి ఊడిచ్చేసేసారండి. అంటే లోపల నాకు ఏదైతే అడ్డొస్తుందో దాన్ని తీసి కాల్చి ఊడిచ్చేసేసారండి. అంటే లోపల ఉన్న వాసనలు సంస్కారాలండి. అంటే అసలు మనం బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నామా, మన ప్రయత్నంలో సిన్సియారిటీ ఉందా అది చూస్తారండి గురువు. మనమేమీ మన బలహీనతలు తొలగించుకోలేమండి, కానీ నిజంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, నీ బలహీనతల్లోంచి నువ్వు విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తున్నావా, స్ట్రగుల్ ఏమన్నా పడుతున్నావా అని గురువు చూసుకుంటాడండి. ఆ చూసుకోనండి, నిజంగా వాడు ప్రయత్నం చేస్తుంటే వీడి వల్ల అలాగూ కాదని గురువు గారికి తెలుసండి. ఆ గురువు గారే ఆ స్ట్రగుల్ చూసి ఆ వేదన చూసి ఆ గురువు గారు ఆ వాసనలోంచి వాడిని విడుదల చేస్తారండి. ఇలాగా ఆ గురువు తన ఆ సత్పు ఆ హోలీ కంపెనీ ఆయన యొక్క ప్రెజెన్స్ ని మనకి ఇచ్చండి, మనని పవిత్రం చేస్తారు, నిర్మలం చేస్తారు, ఏకాగ్రం చేస్తారు, ఆ వస్తువులు స్థిరపరుస్తారండి. అదే చెప్తారు కదండి నాన్నగారు, హృతి స్థలే మనః స్వస్థత క్రియ భక్తి యోగ బోధాశనిశ్చితం. అంటే నువ్వు ఏ మార్గంలో అన్నా ప్రయాణం చెయ్యి, కర్మ మార్గం, భక్తి మార్గం, ధ్యాన మార్గం, విచారణ మార్గం, ఏ మార్గంలో అన్నా ప్రయాణం చేయి. ఏ మార్గంలో ప్రయాణం చేసినా నువ్వు ఏం చేయాలి, నీ మనసును తీసుకెళ్ళి నీ హృదయంలో నిలబెట్టు. ఇదండి మనం చేయవలసిన పని, నీ మనసును తీసుకెళ్ళి నీ హృదయంలో నిలబెట్టు. ఇక్కడ వరకు మనం చేయవలసిన పని. అయితే ఆ హృదయంలో నిలబెడితే అక్కడ ఏమవుతుందండి, ఆ లోపల హృదయం తన పని తాను చేసుకుంటూ వాసనలని ఇంకా మిగిలిన వాసనల్ని భస్మం చేసి అందులో స్థిరపరుస్తుందండి ఆ లోపల. అంటే మనసు హృదయంలో ఉన్నప్పుడు నామరూప చింతన ఆగిపోతుందండి. అంటే మన అహంకారానికి ఫుడ్ సప్లై ఏంటంటే విషయ చింతన అండి, విషయ చింతన. అయితే ఆ విషయ చింతన మన లో అంటే ఎంతసేపు మనం అండి ఏదో ఒక నామరూపాలను చింతిస్తూ ఉంటాం. మనం జాగ్రత్త అవస్థలోకి వస్తే ఆ రూపనామాలు చింతిస్తుంటాం, బయట విషయాలను చింతిస్తూ ఉంటాం, ఏదో కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. ఇవన్నీ అహంకారానికి ఫుడ్ సప్లై అండి. అయితే ఈ మనసును తీసుకెళ్ళి ఎప్పుడైతే మనం హృదయంలో పెట్టామో, హృదయంలో ఉంచామో, హృదయంలో ఉంచామో, అప్పుడు ఏమవుతుందండి దానికి నామరూప చింతన ఆగిపోతుంది, అంటే ఫుడ్ సప్లై ఆగిపోతుంది. అయితే నాన్నగారు ఏమన్నారంటే ఆ హృదయంలో కనుక అలా ఉంచగలిగితే, అలా ఉంచగలిగితే అది నెమ్మదిగా అది కరిగిపోయి కరిగిపోయి ఆ హృదయంలో కరిగిపోయి వాసనలన్నీ ధ్వంసమైనాక నీకు ఆ వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది అంటున్నారండి. అయితే స్వరూపంగా వ్యక్తమవుతుంది అన్నారు. ఇది ఇక్కడ నాన్నగారు అంటే ఇక్కడ గురువు మౌనంగా పనిచేస్తున్నారండి. అక్కడ ఆయన ఏమి బయటికి గుర్తింపులు కోరుకోవట్లేదు, గౌరవాలు కోరుకోవట్లేదు. ఎవరి మీదైతే ఆయన అనుగ్రహిస్తున్నారో, ఎవరి మీదైతే పనిచేస్తున్నారో అది పక్కోడికి తెలియకుండా అనుగ్రహించేస్తున్నారండి. అంటే నువ్వు కూడా గురువు ఎలాగైతే పనిచేస్తున్నాడో, ఎలాగైతే గుర్తింపులు కోరుకోకుండా, గౌరవాలు కోరుకోకుండా నువ్వు కనుక పనిచేస్తా ఉంటే నీకు ఆ వస్తువు లభ్యమవుతుంది. ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిర్మలంగా గురువు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నువ్వు హడావుడి పడ్డావని గురువు హడావుడి పండు అంటున్నారని నాన్నగారు. ఆయన అంత నెమ్మదిగా నిదానంగా ఎప్పుడు ఏ పని చేసుకోవాలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ అహంకారానికి ఫుడ్ సప్లై కట్ అయిపోతుందండి ఆ హృదయంలో ఉండటం వల్ల. ఆ హృదయంలో ఆ ఫుడ్ సప్లై కట్ అయిపోయి ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది కాబట్టి ఆ అది ఇక్కడ నాన్నగారు ఏం చెప్పారంటే ఒక మాట, ఆ నీ మనసును అంతర్ముఖ పరిచేవాడే గురువమ్మ, నీ మనసును బాహ్యముఖం చేసేవాడు గురువు కాదు. ఆ గురువు చేసే పని ఏంటంటే నీ మనసుని అంతర్ముఖం చేయటమే, ప్రతిసారి నీ మనసును అంతర్ముఖం చేయటమే. అంటే ఈ మనసు మాట్లాడితే బయటికి వెళ్ళిపోదామని చూస్తుందండి హృదయం నుంచి. అయితే ఏ వాసనో సంస్కారమో దాన్ని మళ్ళీ బయటికి తీసుకురాకుండా మళ్ళీ దాన్ని గురువు లోపలికి నెడుతూ ఉంటాడంటండి. అంటే మనమేమో మన అహంకారానికి ఫుడ్ సప్లై, ఈ అహంకారం అది తను తను చంపుకోవడానికి ఇష్టపడదండి, అది బతకటానికే చూస్తుంది, 100% దాన్ని బతకటానికి చూస్తుంది. అయితే గురువు ఏం చేస్తాడంటే ఈ అహంకారం అది తను బతకాలని ఎంతలా ట్రై చేస్తుందో గురువు దానికి చిల్లులు పెట్టి దాన్ని నశింప చేయడానికి అంతగా ప్రయత్నం చేస్తాడండి. అంటే ఆ నిరంతరం నీ మనసును అంతర్ముఖ పరుస్తూనే ఉంటాడండి, అంతర్ముఖ పరిచే పనే గురువుదండి, అది బయటికి రానియకుండా దాని లోపల ఉంచి దాన్ని అక్కడ స్థిరపరుస్తాడన్నమాట గురువు. అంటే నాన్నగారికి చెప్పారండి సంసారం 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 అంటే భార్యా బిడ్డలు సంసారం కాదు, చచ్చిపోవటం పుట్టడమే సంసారం అమ్మా, ఈ జననమన్న ప్రవాహంలోంచి నిన్ను విడుదల చేయగలిగిన వాడు గురువు అక్కడేనమ్మా, గురువు అనుగ్రహం లేకుండా నువ్వు ఇందులోంచి బయటకి రాలేవు. ఈ చావటం పుట్టడం చావటం పుట్టడం ఏంటే ఈ ఈ సంసార సముద్రంలోంచి నువ్వు గురువు దయ లేకుండా నువ్వు బయటకి రాలేవు, గురువు దయ ఉండాలి. నువ్వేం చేస్తావంటే నువ్వు ఇప్పుడు నీ అహంకారం ఎలా చెప్తే అలా ఉంటున్నావు అలా వింటున్నావు, కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే అహంకారం కోసం కాదమ్మా నువ్వు పనిచేయటం, నీ మాట చేత నీ ఆలోచన అన్ని ఈశ్వరుడు దయ కలిగేలాగా ఉండాలమ్మా, నువ్వు మాట్లాడితే ఈశ్వరుడు దయ వస్తుందా లేదా, నువ్వు పని చేస్తే ఈశ్వరుడు దయ కలుగుతుంది, ఈ రకంగా చేస్తే మాట్లాడితే ఈ రకంగా మాట్లాడితే ఈశ్వరుడు దయ వస్తుందా అని ఈశ్వరుని కేంద్రంగా పెట్టుకొని నీ జీవిత విధానాన్ని మలుచుకోమంటున్నారండి. అంటే ఈశ్వరుడు దయొచ్చిందనుకోని నీ జీవిత విధానం ఎలా ఉండాలంటే, నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, నీ మాట నీ చేత ఆలోచన ఎలా ఉండాలంటే ఈశ్వరుడు దయ నీ మీద వర్షించేలాగా ఉండాలంటే, అంటే నీ అహంకారాన్ని తీసి పక్కన పెట్టి అది చెప్తా ఉంటుంది ఏదో చెప్తా ఉంటుంది దాన్ని తీసి పక్కన పెట్టి నీ భగవంతుడు గురువు నీ గురువు ఎలా చెప్పాడో, ఏ రకంగా పనిచేయమని చెప్పాడో, ఏ రకంగా మాట్లాడమని చెప్పాడో, ఏ రకంగా నీ జీవితాన్ని నువ్వు ఎలా ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, ఇవన్నీ గురువు ఎలా చెప్పారో అలా జీవించటం నేర్చుకో. అప్పుడు ఆ గురువు దయకి నువ్వు పాత్రురాలు అవుతావు. ఈశ్వరుడు దయ మీరు అన్నీ సంపాదిస్తున్నారమ్మా, ఈశ్వరుడు దయ కూడా సంపాదించుకోండి అమ్మా, ఈశ్వరుడు దయ సంపాదించుకుంటే మీరు అన్నీ సంపాదించుకున్నట్టే అన్నీ వచ్చేస్తాయి అమ్మా అన్నారండి నాన్నగారు. ఈశ్వరుడు దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, జేబులో డబ్బు ఉంటే మీకు ఏ రెడీమేడ్ క్యాష్ లాగా అనమాట అని నాన్నగారు చెప్పేవారండి కొన్ని మాటలు. ఆ మాటలు గురువు చెప్పిన మాటలు మస్తకంలో పెట్టుకోండమ్మా, మస్తకంలో పెట్టుకుంటే కొన్ని ఇంపార్టెంట్ మాటలు ఎప్పుడు మన మన గుండెలో మన హృదయంలో మన బ్రెయిన్లో అంటండి రెడీగా రెడీమేడ్ క్యాష్ లాగా ఉన్నారంటండి. పుస్తకంలో ఉన్నాయి బ్యాంకులో ఉన్న డబ్బు లాంటివి అంటండి. ఆ నాన్నగారు చెప్పిన మాటలు ఎటువంటి అంటే ఆ మాటలు మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలంటే బ్యాంకు లాకర్లో డబ్బులు ఎలా లాకర్లో ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే గురువు గారు చెప్పిన మాటలండి ఆ అనుగ్రహ వాక్కులు. అవి ఎక్కడ పెట్టుకోవాలంటే మన హృదయంలో లాక్ చేసుకోవాలంటండి రెడీమేడ్ క్యాష్ లాగా, ఎప్పుడు ఏ సందర్భానికి ఏది కావాలో అది వచ్చేస్తుందండి. అంటే ఎప్పుడు శ్రవణం చేసి ఉండాలి, మననం చేసి ఉండాలి, శ్రవణం చేసి మననం చేస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ వాక్యం మన ఆపదలు ఆదుకుంటుందమ్మా, శ్రవణ మననాలను విడిచిపెట్టకూడదు అని చెప్పారండి నాన్నగారు. అంటే శ్రవణ మననాలే మన 90% తీసుకెళ్ళిపోతాయి అంటండి. అది అర్థం చేసుకొని శ్రవణం చేసింది మననం చేసుకొని ధ్యానం చేసుకొని అది మన హృదయానికి పట్టించుకుంటే అదే మన 90% తీసుకుపోతుంది అంటండి. ఇంకా సాధన పేరుతో చాలా కొద్దిగా మనం సాధన చేసుకుంటే సరిపోతుందని చెప్పారండి. అందుకే శ్రవణ మననాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటారు.
నాన్నగారు ఒకసారండి, ఒకసారి నాన్నగారి దగ్గరికి జిన్నూరు వెళ్ళానండి. జిన్నూరు వెళ్తే నాన్నగారు ఆ రోజు ఇట్లాగే ఒక ప్రవచనం చెప్పారండి. చెప్పిన తర్వాత నాకు ఆ సబ్జెక్టు చెప్పిన తర్వాత నాకు అండర్స్టాండ్ ఏమైందంటే, అంతా గురువు పనే, మనం చేసేది ఏమీ లేదు, అంతటి అంత వరకు గురువే చేస్తున్నారన్న విషయం నాకు అర్థమైందండి. ఆ సబ్జెక్టు నాన్నగారు చెప్పింది విన్న తర్వాత నాకు చాలా క్లియర్ గా గురువుదే పని, అంతా గురువే చేస్తున్నారు అంత వర్క్ అనే విషయం అర్థమైందండి. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, పద్మ వచ్చి చెప్పమ్మా అని చెప్పారండి. పద్మను వచ్చి మాట్లాడు అన్నారు. అంటే అది 100% కరెక్ట్ అన్న విషయం అనమాట అండి. అంటే అంతా వర్క్ గురువే చేస్తున్నారు అని. అది ఒకరోజు నాన్నగారు ఏమన్నారండి, సాయంత్రం అయ్యేసరికి నాన్నగారు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ హడావుడి హడావుడిగా ఇంకెళ్ళిపోవాలని బయలుదేరుతాం కదండి. ఓ రోజు ఇట్లాగే జిన్నూరు వెళ్ళినప్పుడు అందరూ అయిపోయినాక మనం ఇంటికెళ్ళి హడావుడిలో ఉంటాం కదండి. అప్పుడు నాన్నగారు అన్నారు, మీ అందరికీ పనులున్నాయమ్మా, పని లేని వాడిని నేనేనమ్మా అన్నారు. మీ అందరికీ పనులు ఉన్నాయమ్మా, మీరందరూ బిజీ, మీ అందరికీ పనులు ఉన్నాయి, పని లేని వాడిని నేనే అన్నారు. ఏంటి నాన్నగారు ఇలా అన్నారని చెప్పి అనుకుంటే అనిపించిందండి. అంటే పని చేసినా చెయ్యని వాడండి గురువు. ఆయన చేసే పని, ఆ గురువు చేసే పని మన కళ్ళు అందుకోలేవండి, మన నేత్రాలు అందుకోలేవు, మన మన ఇంద్రియాలు, మన మనసు ఏది అందుకోలేదండి. మనం ఫ్యాన్ తిరుగుతుంటేనే ఫ్యాన్ రెక్కలే మనకు కనిపించేవండి. గురువు చేసే వర్క్ని మనం ఎక్కడ అందుకుంటామండి? అంటే ఆ పని చేసినా చెయ్యని వాడులాగా ఉంటారండి. పని చేసినా ఆ చేసిన పని మనకి తెలియదండి. అంత సైలెంట్గా వర్క్ జరుగుతూ ఉంటుంది, అంత వేగంగా వర్క్ జరుగుతూ ఉందండి గురువు గారు. ఒకసారి ఇలాగే నాకు అందులో ఫస్ట్లో మొట్టమొదటిలో సత్సంగం నాన్నగారు చెప్పమన్నప్పుడు నాకు కొద్ది భయం వేసేదండి. ఎవరన్నా చెప్పమంటే చాలా భయం వచ్చేసింది చెప్పడానికి. అప్పుడు సర్లే నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారిని అడుగుదాం అనుకున్నానండి. అడుగుదాం అనుకుని నాన్నగారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్తే అసలు ఇంక నేను అడగకుండానే అండి నాన్నగారు దానికి ఆన్సర్ ఇచ్చేశారండి. ఆన్సర్ ఇచ్చేశారు. ఒక అమ్మగారు అడుగు ఒక అమ్మగారు అడుగుతున్నారు నాన్నగారిని. ఏమని అడుగుతున్నారంటే, మా అమ్మాయి హాస్టల్లో ఉందండి, మా అమ్మాయికి చాలా భయపడిపోతుంది, ఉండలేకపోతుంది, భయం వచ్చేస్తుంది అంటుంది అని అంటే నాన్నగారు అన్నారండి, నన్ను స్మరించుకోమనమ్మా, నన్ను నిరంతరం స్మరించుకుంటా ఉంటే ఆ భయం పోతుంది అన్నారు. నాకు ఈ మాట నేను అడగకుండానే నాకు ఆన్సర్ వచ్చేసిందండి. అంటే నిరంతరం గురువుని స్మరించుకుంటా ఉంటే మనం భయంలోంచి విడుదల పొందేస్తాం. అది కాక నాన్నగారు ఏం చెప్పారండి, మనకి ఏమన్నా దోషాలు ఉన్నాయి అనుకోండి, మనలో ఏమన్నా బలహీనతలు ఉన్నాయి అనుకోండి, ఆ బలహీనతలు లేని వాళ్ళతో సహవాసం చేయమన్నారండి. ఆ బలహీనతలు రాలిపోతాయి అప్పుడు. మీకున్న బలహీనత, నీకు ఏ బలహీనత ఉందో ఆ బలహీనత లేని వాళ్ళతో సహవాసం చేయమన్నారండి. అంటే బలహీనతలు లేని వారు ఎవరండి? గురువు అండి. ఏ బలహీనత లేని వాడు? గురువు అండి. అంటే అటువంటి గురువుతో సహవాసం చేశామనుకో, ఆయనతో స్నేహం ఆ సహవాసం చేశామనుకో మనలో ఉన్న బలహీనతలన్నీ రాలిపోతాయండి. అదండి గురువు వైభవం. ఫస్ట్ టైం నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, నేను మొట్టమొదటిసారి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అసలు అది వ్యాస పూర్ణిమ అంటే గురు పౌర్ణమి అని కూడా తెలియదండి. అంత అంత ఫస్ట్లో స్టార్టింగ్లో అని నాకు అసలు ఏం తెలియదు అప్పుడు. అయితే నాన్నగారండి వస్తున్నామండి వ్యాస పూర్ణిమకి అని చెప్పారండి. సరే రండమ్మా అన్నారండి. వెళ్ళాము. ఆ రోజు నాన్నగారు చెప్పిన స్పీచ్లో మూడు వాక్యాలు నన్ను ఇప్పటికీ నేను మర్చిపోలేదండి. నాన్నగారు ఆ రోజు చెప్పిన మూడు వాక్యాలు ఏంటంటే, అమ్మ అన్నింటిలోకి మన ఇంద్రియాలన్నింటిలోకి నోరును కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం అమ్మా, ఇది రెండు పనులు చేస్తుందమ్మా, తింటం అనే పని చేస్తుంది, రుచి చూస్తుందమ్మా, రెండు పనులు చేస్తుంది, అన్నింటిలో కన్నా దీన్ని కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టమమ్మా అన్ని ఇంద్రియాల్లోకి అని చెప్పారు అని చెప్పారు. అంటే నా భగవాన్ కూడా చెప్తారు కదండి, అన్ని నియమాల్లోకి ఆహార నియమం ఉత్తమమని. అంటే ఏ నియమాలు చెప్పే అలవాటు లేని భగవాను ఆహార నియమం గురించి చెప్పేవారండి. ఎందుకంటే మనం తిన్న ఆహారమే అందులో ఉన్న స్థూల భాగం శరీరం కింద, సూక్ష్మ భాగం మైండ్ కింద తయారవుతుందండి.
అంటే మన సాత్వికాహారం మితాహారం తినటం వల్ల ఏమవుతుందంటే మనకి సాధనలు ఎక్కువ కష్టం లేకుండా మనకి మనోనిగ్రహం ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. అందువల్ల ఆహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారండి, సాత్వికాహారం మితాహారం తీసుకోమని. అది నాన్నగారు ఆ రోజు చెప్పారండి, అంటే ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ గురించి సాత్వికాహారం మితాహారం తీసుకోవాలి. ఇది అప్పుడు మన మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోగలము, అంటే ఎక్కువ కష్టపడకుండా అని చెప్పారండి. అది రెండో మాట ఏం చెప్పారంటే, మనం అందరం మనం ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి క్వాలిటీ ఉంటుందంటండి. ఆ మంచితనం లేకుండా మనిషి జన్మ రాదంటండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గుడ్ క్వాలిటీ ఉంటుందంటండి. ఆ క్వాలిటీనమ్మ చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి మనిషిలో ఉన్న మంచిని చూడండి. అలా మంచిని చూడటం మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, ఆ మంచితనం మీకు వచ్చేస్తుందమ్మా. ఆ మంచితనాన్ని మీరు ఎంజాయ్ చేయటం వల్ల, ఆ మంచితనాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు మంచివారైపోతారమ్మా. ఆ మంచితనం జ్ఞానానికి పునాది అయిపోతుంది. ఆ ఏమి కష్టం లేకుండా ఏముంది, ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని చూడండి, ఆ మంచిని ఎంజాయ్ చేయండి. అలా చూడగా ఎంజాయ్ చేస్తుంటే అది మన ప్రాక్టీస్లోకి వచ్చేస్తుంది. దానివల్ల మంచితనం తొందరగా మంచి వాళ్ళం అయిపోతామమ్మా, తొందరగా పవిత్రత వచ్చేస్తుందమ్మా అని చెప్పారండి. ఇంకా మూడో మాట అండి, అది ఇంకా అసలు చాలా బాగుందండి, అసలు నాకు చాలా ఇష్టం. అది నాన్నగారు చెప్పారండి ఆ రోజు, ఇప్పుడు ఒక తేలుందనుకో, ఒక తేలు నీ మీద పాకుతుందనుకో, అప్పుడు ఎవరన్నా చూసి పద్మ తేలు నీ మీద పాకుతుంది అని చెప్పేసి ఇలా వాళ్ళు దాన్ని ఇలా తోసేసారనుకోండి, అప్పుడు నేనేం చెప్తానంటండి, థ్యాంక్స్ చెప్తానంటండి. లేకపోతే నన్ను కుట్టేసేది అమ్మా వా, చాలా థ్యాంక్స్ చెప్తానంట. అయితే అదే వాళ్ళు, పద్మ నీలో ఈ దోషం ఉంది, నువ్వు ఈ దోషంలోంచి బయటకు రా అని చెప్తే నాకు కోపం వచ్చేస్తుందంటండి, నాకు కోపం వచ్చేస్తుందంటండి. ఎందుకండి, ఈ నాకు ఆ తేలు నన్ను కొడుతుంది, నాకు హాని చేస్తుంది. అలాగే ఈ దోషము నాకు హాని చేస్తుంది, నా హృదయంలో ఉన్న భగవంతుడు నాకు తెలియకుండా నాకు హాని చేస్తుంది ఈ దోషం కూడా. అయితే తేలు గురించి చెప్పినప్పుడేమో నేను థ్యాంక్స్ చెప్తున్నాను, దోషం గురించి చెప్పినప్పుడేమో నేనేమో వాళ్ళ పట్ల శత్రువుగా వాళ్ళ మీద నెగిటివ్గా చూస్తున్నాను. అంటే అక్కడ నాన్నగారు చెప్పారండి, అంటే నీకు ఆ తేలుతో నీకు తాదాప్యం లేదమ్మా, తేలి మీద నేను బుద్ధి లేదమ్మా, కానీ ఈ గుణం మీద నీకు నేను బుద్ధి ఉంది. ఈ గుణమే నువ్వు నేను అని అనుకుంటున్నావు, ఆ గుణం పట్ల నీకు నేననే బుద్ధి ఉంది, అది నువ్వే అనుకుంటున్నావు, అందుకని నీకు రియాక్షన్ వచ్చేస్తుంది అన్నారండి. అట్లా ఎంత నచ్చిందో అనండి, అంటే ఆ గుణం వేరు నువ్వు వేరని విడదీసుకోవాలి, గుణం నువ్వు కాదండి, ఆ గుణం నేర్చుకుంటే వచ్చింది, ఆ బలహీనత ఏదో నువ్వు నేర్చుకుంటే వచ్చింది, అది సాధన చేస్తే పోతుంది, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. అది నువ్వు కాదు, నువ్వు వేరు చేసుకోవాలి, విడదీసుకోవాలి, గుణం వేరు నువ్వు వేరు. అది అక్కడ విడదీసుకోవటం, ఆ డిస్క్రిమినేషన్, ఆ వివేకం. ఇప్పుడు అదే అనిపించిందండి, ఇప్పుడు మనమైనా ఏదైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతలతో తాదాప్యం పొంది మనం అదే నేను అనుకుంటామండి. ఎవరన్నా అంటే మనకి రియాక్షన్ వచ్చేస్తున్నాడు, కానీ అది వేరు మనం వేరు, అది ఒక అలవాటు, మనం చేసుకున్న అలవాటు. ఇప్పుడు మనం దాన్ని తీసేసుకుంటే దాన్ని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు, మనం సాధన చేసి దానిలోంచి బయటకు రావచ్చు, అది మనం కాదు అని ఆ డిస్క్రిమినేషన్, ఆ వివేకం, ఇది నేను కాదు, ఇది ఆత్మ, ఇది గుణము, ఈ గుణం నేను కాదు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అనే విషయం ఆ వివేకం వల్ల తెలుస్తుందండి. అసలు ఆ మాట చాలా బాగా నచ్చిందండి, ఆ మాటలు. ఆ తర్వాత ఇంకొక మాట అండి, నాకు చాలా ఇష్టమైన మాట. నాన్నగారు ఒక మీటింగ్లో చెప్పారు ఈ మాట. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని తిట్టారనుకోండి, ఇప్పుడు పద్మ నిన్ను ప్రెసిడెంట్ గారు నిన్ను తిట్టున్నారు పలానా చోట, నిన్ను బాగా తిడుతున్నారు అని చెప్పారనుకోండి. నాన్నగారు అన్నారనమాట, పద్మ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ గారు తిట్టేస్తున్నారు నీ గురించి చెడుగా అని అంటే, వెంటనే అంటండి ఈ పద్మ మొహం ఎరుపెక్కిపోతుంది అంటండి, వెంటనే మొహంలో తేడా వచ్చేస్తుంది అంటండి, ఇంకా చాలా వికారాలు వచ్చేస్తాయి అంటండి. అంటే ఇప్పుడు నాన్నగారు చెప్పిన వాక్యాలు చెవుల ద్వారా ఏ పద్మలోని ఏ మనసు అయితే వింటుందో ఆ మనసు నిజమని పద్మ అనుకుంటుంది అంటండి. అందువల్ల పద్మ ఆ మనసు నిజం అనుకుంటుంది కాబట్టి ఇన్ని వికారాలు వచ్చేస్తున్నాయి అంటండి. ఆ వినే మనసు నిజం కాదన్న విషయం పద్మకు అర్థమైతే వికారాలు రావు, అశాంతి రాదు, దుఃఖం రాదు అన్నారు ఆయన నాన్నగారు. అంటే మనము చెవుల ద్వారా ఏ మనసు అయితే వింటుందో ఆ మనసు నిజం అనుకుంటున్నామండి. ఆ చెవుల ద్వారా వినే మనసు నిజం అనుకొని ఆ వినే మనసు వెంటనే అదే మనం అనుకుంటున్నాం కాబట్టి రియాక్షన్ వచ్చేస్తుందండి. ఆ వినే మనసే మనం కాదనే విషయం మనకి ఏ జన్మలో అయితే మనకు అర్థమవుతుందో అదొక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ మనసు మనం కాదు, చెవుల ద్వారా వినేవాడు మనము కాదు, ఆ మనసు మనం కాదు, అది అబద్ధం అనే విషయం నీకు అర్థమైతే నువ్వు అశాంతిలోంచి దుఃఖంలోంచి బయటకు వచ్చేస్తావన్నారండి. అంటే చెవుల ద్వారా వినే జీవుడే అబద్ధం, వాడు నిజం కాదు అన్న విషయం ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే ఇప్పుడు ఈ క్షణానికి నీకు దుఃఖంలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావన్నారండి. వాడు నిజం నిజం అనుకొని మనం ఇప్పుడు జీవుడు నిజం అనుకొని మనం సాధన చేస్తున్నామండి. జీవుడు అబద్ధమని నాన్నగారు చెప్తున్నారండి. జీవుడు నిజమని జీవుడిని ముందు డౌట్ చేయమన్నారండి నాన్నగారు. ముందు ఆ జీవుడు నిజం కాదని నాన్నగారు చెప్తున్నారు. జీవుడు ఆ నేననే తలంపు నిజం కాదు, అది దాన్ని డౌట్ చేయండి. డౌట్ చేస్తే కదా షేక్ చేయటం. అదే నేను అనుకుంటే మీరు దాన్ని ఎలా షేక్ చేస్తారు? ముందు దాన్ని ముందు డౌట్ చేయండి, డౌట్ చేయండి, షేక్ చేయండి. ఎందుకంటే ఈ దుఃఖాలకు అన్నింటికి కారణం ఆ నేననే తలంపేనండి. ఆ నేనుంటే మొత్తం సృష్టి వచ్చేస్తుందండి. నేను వచ్చాక నువ్వు వచ్చావు, నువ్వు వచ్చాక దేవుడు వస్తున్నాడండి. నేను లేనప్పుడు మనం ఉన్నామండి, సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఈ నేననే తలంపు వచ్చి మెలకువలోకి వచ్చేసరికి నేననే తలంపు వచ్చేసి నేనేం చేస్తుందండి, నేను చేశాను, నా వల్ల అయిపోతుంది, అన్నీ నేనే, నేనే కర్తని, నేనే కర్తని, అన్నిటికీ నేనే కర్తని, నా తెలివితేటల వల్లే నేను ఇలా ఉన్నాను, నేను అభివృద్ధిలోకి వచ్చాను, నేను అంతటి దాన్ని ఇంతటి దాన్ని, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ ఇంటెలిజెంట్, నాకు చాలా ఇంటెలిజెన్స్ ఉంది, నేను ఇంతటి దాన్ని అంతటి దాన్ని అంటుందండి. అంటే భగవంతుడి కంటే సపరేట్గా నేను ఉన్నాను, నేను ఒక దాన్ని ఉన్నాను, నేను ఇంతటి దాన్ని అంతటి దాన్ని అంటుందండి నేననే తలంపు. అయితే ఈ నేననే తలంపు అహంకారం అండి. దీంట్లోనే కర్తృత్వం ఉంది. ఈ అహంకారం వల్లే మనకి వేరుబుద్ధి వచ్చేస్తుంది. అంటే నువ్వు వేరు, నేను వేరు అని వేరుబుద్ధి కల్పించేస్తుంది. లోకం వేరు, నేను వేరు, ఆ జీవుడు వేరు, ఈ జీవుడు వేరు అని మనకి వేరుబుద్ధి కలగజేస్తుందండి. అంటే ఆ నేననే తలంపు ఏదైతే హృదయంలోంచి మొట్టమొదటిగా వచ్చిందో నేననే తలంపు, దేహం పట్ల ఆత్మబుద్ధి, దేహం పట్ల అహం బుద్ధి ఉందో ఆ నేననే తలంపు అహంకారం ఆ జీవుడండి. వాడిని మనం ఇది చేయాలండి, వాడిని మనం, వాడిని తొలగించాలండి. వాడిని ఆడిని కనుక మనం తొలగిస్తే వాడిలో ఏముందంటే వాడు ఆ మనోనాశనం, అంటే మనసు అంటే నేననే తలంపనే చెప్పారండి భగవాన్. ఇంకా మిగతా తర్వాత సంగతి నేననే తలంపే మనసు. ఆ మనసుని జయించాలండి మనం, ఆ మనసుని ఓవర్కమ్ చేయాలండి. ఆ నేననే తలంపు, నేనుంటే మొత్తం అంతా ఉంది, నేనుంటే నువ్వు ఉన్నావు, దేవుడు ఉన్నాడు, అంతే ఉన్నాడు. నేను లేకుండా నేనుంటే దుఃఖం అండి, నేను వచ్చిందంటే దుఃఖం వస్తుంది, నేను లేనప్పుడు సుఖంగా ఉన్నామండి. మరి ఇప్పుడు మనం ఈ నేనులోంచి మనం విడుదల పొందాలండి. మన సాధన దేని మీద గురి పెట్టాలండి? ఈ నేనులోంచి విడుదల, నేనులోంచి విడుదల మీద మన సాధనని గురి పెట్టాలండి. ఇప్పుడు ఈ నేను మీద గురి పెట్టాలంటే ముందు దీన్ని డౌట్ చేసి షేక్ చేసి దాన్ని ప్రశ్నిస్తా ఉంటే నువ్వెవరు, భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నానని నువ్వు ఎవడు, ఈ నేను అంటూ ఉన్నావా అని దాన్ని క్వశ్చన్ చేస్తుంటే ఆ నేను ఇంట్రావర్ట్ అయిపోయి లోపలికి ప్రయాణం చేసి దాన్ని వేటాడి 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 దాని మూలంలోకి దాన్ని చేర్చాలండి. అదే సాధనండి. దాని మూలాన్ని దాన్ని చూస్తే గానీ అది నశించదండి. అది నశిస్తే మనకేమవుతుందంటే మన లోపల హృదయంలో ఉన్న వస్తువు తానుగా వ్యక్తమవుతుందండి. అప్పుడు ఆ లోపల ఉన్న సుఖం మన సహస్రారాన్ని ముంచేస్తుందండి. అంటే ఆ నేనని వేటాడి వెంటాడాలండి నేననే తలంపుని లోపలికి. అయితే అది ఆ నేనుని వేటాడి వెంటాడి దాని మూలంలోకి పంపించి దాన్ని అక్కడిగా పంపిస్తే దాని మూలాన్ని చూసిన వెంటనే నశిస్తుందండి. అయితే ఇది విచారణ మార్గం. ఓకే, ఒకవేళ నువ్వు ఇది చెయ్యలేదనుకో, ఆ నేనుని నువ్వు ఇచ్చేయలేకపోతే ఆ నేనుని భగవంతుడికి ఇచ్చేసే, గురువుకి ఇచ్చేసే, గురువు దాన్ని బాగు చేసి పెడతాడు, గురువుకి ఇచ్చేసే, గురువుకి ఇచ్చేయచ్చు కదండి. నీకన్నా ఒక అతీతమైన శక్తి, ఒక హయ్యర్ పవర్కి నిన్ను సమర్పించుకుంటే నేను బాగు చేసేస్తాను, నీ మనసును నేను బాగు చేసేస్తాను అంటున్నారండి. అంటే నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఎలా ఉంచితే అలాగా, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం అని భగవంతుడికి మన భారాన్ని భగవంతుడి మీదేసి సరెండర్ అయ్యామనుకోండి, భగవంతుడు చూసుకుంటాడండి మన భారాన్ని. అయితే నాన్నగారు ఒకసారి మెడ్రాస్లో ఉన్నప్పుడు, మెడ్రాస్ పద్మావళి ఇంట్లో ఉన్నప్పుడు నాన్నగారు, మేమందరం కూర్చున్నామండి, కూర్చుంటే నాన్నగారు టవలు ఒళ్ళో వేసుకున్నారండి. టవలు మామూలుగా టవల్ వేసుకుంటారు కదా నాన్నగారు, టవలు ఒళ్ళో పరుచుకొని, ఇప్పుడు ఈ టవల్ నేను ఒంటి మీద ఇట్లా పరుచుకున్నానమ్మా, ఈ టవల్ ఏమన్నా అందా, ఇక్కడ పెట్టుకున్నావేంటి అన్నారండి. ఏమనలేదు. అలాగే ఈ టవల్ ఇప్పుడు నేను కింద ఇక్కడ కుర్చీలో పెడతానమ్మా, కుర్చీలో పెడితే ఈ టవల్ ఏమన్నా అందా అంటే ఏమనలేదు అన్నారు. మళ్ళీ ఈ టవల్ని తీసుకెళ్ళి నేను చెత్తకుండి మీద పడేస్తాను, ఏమన్నా అంటదంటే ఏమన్నా. అలాగా భగవంతుడు నిన్ను ఎక్కడ పెడితే అక్కడ, ఎటువంటి పరిస్థితుల్లో పెడితే అటువంటి పరిస్థితుల్లో భగవంతుడికి ఎదురు తిరగకుండా భగవంతుడి సంకల్పాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే అది సరెండర్ అండి. మనం ఎదురు తిరిగి ఇలా పెట్టావేంటి, అలా పెట్టావేంటి, అలా చెయ్యి ఇలా చెయ్యి అని అర్జీలు పెట్టకూడదండి భగవంతుడికి. సరెండర్ అంటే నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం అంతే అండి. ఇంకా అది మనం ఎదురు తిరిగేది లేదండి. ఆయన ఎలా ఉంచితే అలా ఉండటమే సరెండర్ అండి. అలా కనుక మనం అలా భగవంతుడికి సరెండర్ అయిపోయినా కూడా నేననే తలంపు పోతుందండి, ఆ నేననే తలంపు నశిస్తుంది. ఏదో ఒక మార్గంలో నీకు ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేసి నేనులోంచి విడుదల పొందారండి, అది మన గమ్యం అండి. ఆ నేనులోంచి విడుదల పొందే ఆ నేను ఏం చేస్తుందండి, కర్తృత్వ బుద్ధి కలగజేస్తుంది మనకి. అంటే నేను కర్తని, ప్రతిదానికి నేను కర్తని అంటదండి. అంటే నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను ఆ మంచి పని చేశాను, ఈ మంచి పని చేశాను, నేను అప్పుడు అలా తెలివిగా చేశాను, అందుకని ఇప్పుడు ఇంత అభివృద్ధిలోకి వచ్చాను, నేను అంతటి దాన్ని ఇంతటి దాన్ని అంటదండి. అంటే కర్త తాను అనుకుంటుందండి, అంతా నేనే చేశాను, నా వల్ల అయిపోతుంది అంటదండి. అది రామకృష్ణుడు అన్నాడండి, భగవంతుడే కర్త, భగవంతుడు మాత్రమే కర్త, కానీ మానవుడు నేను కర్తని అనుకుంటున్నాడు కాబట్టి వాడు దుఃఖము వాడిని విడిచిపెట్టడం లేదు, దుఃఖానికి కారణం కర్తృత్వం అని చెప్పారండి నాన్నగారు. అంటే ఈ మాట నా హృదయాన్ని పట్టుకుందమ్మా, రామకృష్ణుడు చెప్పిన మాట, భగవంతుడే కర్త, భగవంతుడు మాత్రమే కర్త, ఈ మాట నన్ను బంధించిందమ్మా, నా హృదయాన్ని తేలికపరిచిందమ్మా, అందుకనే మీకు ఈ మాట చెప్తున్నానమ్మా. ఈ భగవంతుడు మాత్రమే కర్త అయితే మరి మానవుడు నేను కర్తని, ప్రతిదానికి నేను కర్తని అని అనుకుంటున్నాడు, అందువల్లే వాడికి దుఃఖం వస్తుందమ్మా, దుఃఖం విడిచిపెట్టట్లేదు, నీకే కారణం వల్ల దుఃఖం వచ్చినా అక్కడ కర్తృత్వ బుద్ధి ఉన్నట్టే అని చెప్పారండి నాన్నగారు. అని ఇప్పుడు ఈ మాటని మన నోటితో భగవంతుడే కర్త, మనం కర్తలం భగవంతుడు మాత్రమే కర్త, మనం కర్తలం కాదని ఈ మాట నోటితో చెప్పుకుంటే, ఎవరన్నా చెబితే వింటే సరిపోదమ్మా. ఈ మాట మన హృదయంలో మనకు అనుభవంలోకి రావాలమ్మా, ఈ మాట మనకు డైజెస్ట్ అవ్వాలమ్మా. భగవంతుడు మాత్రమే కర్త, మనము కర్తలం కాదు, భగవంతుడే కర్త అన్న విషయం మనకి హృదయంలో డైజెస్ట్ అవ్వాలమ్మా. అయితే ఈ మాటని, భగవంతుడు మాత్రమే కర్త అనే మాటని మనకి డైజెస్ట్ చేసుకోవాలి. ఈ మాట మనకి అనుభవంలోకి ఎప్పుడు వస్తుందంటే, నాన్నగారు చెప్తున్నారు ఈ మాట మనకి ఎప్పుడు అనుభవంలోకి వస్తుందంటే, భగవంతుడి మీద మనకి అకారణమైన భక్తి, కారణం లేని భక్తి ఉండటం వల్ల మనకి ఈ మాట మనకి అనుభవంలోకి వస్తుందని భగవాన్ చెప్పారంటండి. అయితే రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఈ మాట ఈశ్వరుడే కర్త, ఈశ్వరుడు మాత్రమే కర్త అనే మాట మనకి ఎప్పుడు అనుభవంలోకి వస్తుందంటే, రామకృష్ణుడు మాటల్లో ఏం చెప్పారంటే, ఒక ఒక పతివ్రతకి తన భర్త మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఒక లోభివాడికి తన డబ్బు మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఈ రెండూ కలిపితే ఎంత ప్రేమ ఉంటుందో, అంత ప్రేమ భగవంతుడి మీద ఉంటే ఈ వాక్యం నీకు అనుభవంలోకి వస్తుంది అని చెప్పారు. అంటే అంత భక్తి ఉండాలి, అంత ప్రేమ ఉంటే ఈ వాక్యం నీకు అనుభవంలోకి వస్తుంది, భగవంతుడు మాత్రమే కర్త, నువ్వు కర్తవి కాదు అయితే మనకి దుఃఖం వచ్చిందంటే కారణం ఏంటంటే మనమే కర్తలం అనుకుంటున్నాం. ప్రతిదానికే కర్తలం మనమే. మంచి జరిగితే మనమే కర్తలం, చెడు జరిగితే మనమే కర్తలం. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు కర్తవి అని అంటూ ఉంటావండి. మనమే కర్తలం అనుకొని మనమే దుఃఖపడతా ఉంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, మీరందరూ ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంధానుసారము ఆడిస్తున్నాడు, వారి వారి ప్రారంధానుసారము ఆడిస్తున్నాడు జీవులను. ఈశ్వరుడు చేతిలో జీవుడు ఉన్నాడండి. ఈశ్వరుడు చేతిలో జీవుడు ఉంటే ఈశ్వరుడు ఎలా ఆడిస్తే అలా జీవుడు ఆడుతున్నాడండి. మరి కర్త ఎవడండి? ఈశ్వరుడు కర్త కానీ జీవుడు కర్త ఎలా అవుతాడండి? నాన్నగారు అన్నారండి, ఈ ఒక్క వాక్యం అర్థమైతే మీకు అశాంతి నశిస్తుందమ్మా, మీకు దుఃఖంలోంచి బయటకు వచ్చేస్తారు. ఈ ఒక్క వాక్యం భగవాన్ తల్లికి చెప్పిన ఉపదేశం అన్నారండి అని ఇక్కడ నాన్నగారు ఒక మాట చెప్పారండి. ఇప్పుడు ఒక కత్తి ఉందనుకోమ్మా, నేను ఆ కత్తితో ఎవరినన్నా పొడిచి చంపేశాననుకో, కత్తికి పాపం వస్తుందా నాకు పాపం వస్తుందా అని అడిగారండి. అంటే కత్తికి పాపం రాదు, నాకే పాపం వస్తుంది. ఎందుకంటే కత్తి నా చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఉపకరణంగా ఉంది. కానీ కత్తికి పాపం రాదు, నేను చంపాను. కత్తిని ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకొని నేను చంపాను కాబట్టి నాకే పాపం వస్తుంది. అలాగే భగవంతుడు అంటండి, కత్తిని నేను ఎలా ఉపయోగించుకున్నాను, అలాగే భగవంతుడు ఈశ్వరుడు జీవకోటిని ఉపకరణాల కింద ఉపయోగించుకుంటున్నాడు, వాళ్ళందరినీ ఆడిస్తున్నాడు. మరి ఇక్కడ కర్త ఉండండి, భగవంతుడు కర్త. భగవంతుడు కర్త అయితే మనం కర్తలం అనుకుంటున్నాం కాబట్టి మనకు దుఃఖం వచ్చేస్తుంది. అంటే జీవకోటి అంతా ఈశ్వరుడు చేతిలో బొమ్మల కింద ఆయన ఆడిస్తున్నాడు. ఎక్కువ కూర్చోబెడితే కూర్చుంటాం, నుంచోబెడితే నుంచుంటాం, ఆయన ఎలా ఆడిస్తే అలా మన ప్రారంభాన్ని బట్టి ఆడిస్తున్నాడు. కర్త ఈశ్వరుడే కానీ కర్తలం మనం కాదు అని ఆ మాట చెప్తారు. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే దుఃఖంలోంచి మీరు బయటకు వచ్చేస్తారమ్మా అని ఇక్కడ నాన్నగారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారండి. ఏంటంటే లక్ష్మణుడు కైకేయిని తిడుతున్నాడంటండి. అరణ్యవాసానికి వెళ్ళిపోమందని చెప్పేసి కోపంతో తిడతా ఉంటే అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ ఆగు, నువ్వు ఇన్నాళ్ళు మన కైకేయి మన్ని తల్లి కంటే ఎక్కువగా ప్రేమించింది, ఈ రోజున కైకేయి మన్ని అరణ్యానికి వెళ్ళిపోమందంటే నువ్వు కైకేయిని చూస్తున్నావు, నీకు అర్థమవట్లేదు. నా దేహ ప్రారంభంలో నేను అడవికి వెళ్ళే యోగం ఉంది, ఆ ప్రారంధాన్ని ఇచ్చే ఆ ప్రారంధాన్ని అనుభవింపచేయడానికి ఈశ్వరుడు కైక నోరుని ఉపకరణంగా ఉపయోగించుకున్నారు. కైక ఎవరు మనని అడవికి పంపించటానికి అన్నారంటే రామచంద్రమూర్తి. అంటే అక్కడ ఈశ్వర సంకల్పానుసారము జరిగేదంతా ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతుంది. అయితే ఈ ఒక్క వాక్యం అర్థమైతే చాలండి, మనకి ఎన్నెన్నో మాటలు అక్కర్లేదండి. జరిగేదంతా ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతుంది అని భగవాన్ ఒక మాట కలిపారంటండి. ఇది తెలుసుకోవటం కావాలి అన్నారంటండి. ఇది తెలుసుకోవటం కావాలి అంటే మనకు అర్థం అవ్వాలండి. అంటే ఆ మాట మన గుండెకి పట్టాలి. జరిగేది ఏది ఎక్కడ ఎలా జరిగినా అక్కడ ఈశ్వరుడు ఆ బాడీని ఆడిస్తున్నాడు అంతే. అది మనం గ్రహింపుకొచ్చింది అనుకోండి, మనకి రియాక్షన్లు ఉండవండి, మనకి వికారాలు ఉండవు. ఎవరిని ఎలా ఆడిస్తాడో ఆయన ఆడిస్తున్నాడు. ఇలా ఆడించేవాడు భగవంతుడు, ఆడేవాళ్ళు జీవులు అనమాట అండి. అంటే కర్త ఎవడండి? భగవంతుడు. ఆ జీవుల్ని ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, ఈశ్వరుల చేతిలో ఇన్స్ట్రుమెంట్స్, ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడే బొమ్మలు అనమాట. అయితే దీనికే ఈ కర్తృత్వం, ఈ కర్తృత్వం అంటే ఈశ్వరుడు చేతిలో మనం ఉన్నాము, కర్త ఈశ్వరుడు అనేది మన గుండెకి పట్టడానికి అండి ఇవన్నీ నాన్నగారు చెప్పారు. ఈ ఒక్క వాక్యం మనకు అర్థమైతే మనం బయటకు వచ్చేస్తామండి. కర్తృత్వం లేనప్పుడు, కర్తృత్వ బుద్ధి లేనప్పుడు మనకి దుఃఖం లేదండి, జన్మలు లేవు, ఆగిపోతాయండి అని. అయితే దీని గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారండి ఒకసారి నాన్నగారు. ఒకసారి ఒక పల్లెటూరులో ఒక అమ్మగారు అంటండి, శుక్రవారం అనుకుంటాను కొబ్బరికాయ చెట్టు ఉందండి, కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ కొయ్యటానికి అని చెప్పేసి పాపం ఎవరన్నా ఉన్నారేమో దింపించుకుందాం చెట్టు మీద నుంచి అని చూస్తున్నారంటండి. ఈ లోపల ఎవరో రోడ్డుని పోయేవాడు వచ్చాడంటండి, కనిపించాడంటండి. ఓ బాబు అది కొద్ది తీసి పెట్టంటే వాడు పాపం రాకపోతే రాదని చెప్పలేదంటండి. వాడేమో మొహమాటానికి పోయి ఆ చెట్టు ఎక్కాడంటండి కొబ్బరికాయ తీయటానికి. అయితే చెట్టు ఎక్కాడు, కొబ్బరికాయ తీశాడు, కానీ వాడికి ఎక్కటం అయితే వచ్చింది కానీ దిగటం రాలేదండి, కింద పడి చనిపోయాడండి. కింద పడి చనిపోతే ఇక వాళ్ళు ఆ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు వచ్చి మా పోన్లేని మా అబ్బాయిది అయిపోయింది, ఏం చేస్తాము, మీరేం చేస్తారు లేని అమ్మగారు అన్నారంటండి. కానీ ఈవిడ మట్టుకు మంచం ఎక్కేసింది అంటండి, నా వల్లే రోడ్డు మీద పోయేవాడిని నేను పిలిచి నా వల్ల నేను కొబ్బరికాయ తీయమంటే వాడు చచ్చిపోయాడని ఈవిడ కర్తృత్వం బుద్ధి పెట్టేసుకున్నారండి. అంటే నా వల్లే వాడు చనిపోయాడు, వాడు చనిపోవడానికి నేనే కారణం అని కర్తృత్వం. అప్పుడు నా ఆవిడ మంచం ఎక్కేశారంటండి, శుభ్రంగా ఉన్న ఆవిడ మంచం ఎక్కేశారంటండి. అప్పుడు నాన్నగారు ఇప్పుడు ఆయన నాన్నగారు చెప్పారంటండి, ఇప్పుడు ఆడికి ఆ టైంలో డెత్ ఉంది, అంటే ఆడి దేహ ప్రారంభంలో ఏ టైంకి చనిపోవాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎక్కడ చనిపోవాలి, యాక్సిడెంట్లో చనిపోవాలా, ఎలా చనిపోవాలనేది డిసైడ్, రోగంతో చనిపోవాలా, ఎలా చనిపోవాలనేది డిసైడ్ అయిపోయింది అంటండి. డిసైడ్ అయిపోయినప్పుడు వాడు ఇప్పుడు వాడికి ఆ టైం వచ్చేసింది, వాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా చచ్చిపోతాడు. అది ఆ ఈశ్వర సంకల్పంలో అలా ఉంది, ఈశ్వర నిర్ణయం ప్రకారం. మీరు దీనికి కారణం కాదు, అది అలా జరగవలసింది జరిగింది, ఈశ్వరుడే కర్తండి, మీదేమీ లేదని ఆవిడికి అది చెప్పి నాలుగు మంచి మాటలు చెప్పి నాన్నగారి సమక్షంలో ఆ నాన్నగారు చెప్తుంటే ఇంకా అంతా ఇదే కదండి, ఇంకా ఆనందం కదండి, అది అనుభవానికి ఇచ్చేస్తారు కదా. ఆవిడ దుఃఖం ఆరిపోయిందండి. అంటే కర్తృత్వం వల్ల మనకి ఎంత దుఃఖం వస్తుందో చెప్తున్నారండి. అంటే కర్తృత్వ బుద్ధిలోంచి మనం ఓవర్కమ్ అవ్వాలి. అంటే ఈ నేననే కదంతో అండి కర్తృత్వ బుద్ధిని కనిపిస్తుంది. అంటే మనకి అండర్స్టాండింగ్ వల్ల ఏమొస్తుంది, భగవంతుడు మాత్రమే కర్త, మనం కర్తలము కాదు. అది కాక దీనికి నాన్నగారు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారండి. అర్జునుడు వీళ్ళందరినీ ఎలా చంపాలి యుద్ధంలో, ద్రోణాచార్యుణ్ణి, భీష్ముణ్ణి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా చంపాలి అని చెప్పేసి సందేహ పడుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడండి, నువ్వు వీళ్ళందరినీ ఆల్రెడీ నేను చంపేసి పోగులు పెట్టుంచాను, పని ఆల్రెడీ చేసేసాను, నువ్వు చేతులు ఆడించు సరిపోతుంది, పని నాది, గౌరవం నీది అని చెప్పాడండి. అంటే ఆల్రెడీ భగవంతుడు ఆ పని చేసేసాడండి, ఆల్రెడీ ఆయన ఆ ఈశ్వర సంకల్పం ప్రకారం ఆ సినిమా రిలీజ్ అయిపోయిందండి. ఆ సినిమాలో ఆ పాత్రలు ఏం చేయాలో, ఏ టైంకి ఏం జరగాలో ఆయన తీసేసాడండి. ఊరినే నువ్వు ఇక్కడ చేతులు ఆడించు సరిపోతుంది అంటే అర్జునుడు అంతటి వాడినే నిమిత్త మాత్రం భవ సవ్యసాచి నలా పడుండు, నిమిత్త మాత్రంగా ఉండు, పని నాది, గౌరవం నీది, అంటే మీరేంటి అంటున్నాడండి. వాడినే అంత సవ్యసాచినే నిమిత్త మాత్రంగా ఉందంటే మనకే ఉందండి అది అంటున్నారండి నాన్నగారు. మనం కర్తలం అనుకోవటం ఏంటి, దేనికి కర్తలం మనం అని ఈ డోయర్షిప్ ఎంజాయర్షిప్ అంటండి. మనం ఈ రెండింటి వల్ల మనకి జన్మలు పెరిగిపోతాయని చెప్పారండి. ఇప్పుడు ఏంటంటే మేము ఫలానా రోజు మేము అలా తెలివిగా అలా చేసాం, అలా స్థలాలు కొన్నాం కాబట్టి, అలా తెలివిగా అలా ప్లాన్ చేసి స్థలాలు కొన్నాం కాబట్టి ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు బోల్డ్ డబ్బు వచ్చేసింది, సంతోషంగా ఉన్నాం అంటామంటండి. అదేమో డోయర్షిప్ అంటండి, ఇది ఎంజాయర్షిప్ అంటండి. ఈ డోయర్షిప్ ఎంజాయర్షిప్ వల్ల మనకి జన్మలు పెరిగిపోతాయి అంటండి. డోయర్షిప్ ఎంజాయర్షిప్ అంటే ఇదన్నీ మనం అనుకుంటున్నామండి. మన జీవితంలో ఏదన్నా లాభం వచ్చే ప్రారంభం ఉందనుకోండి, మనకేమన్నా కొద్దిగా లాభం వచ్చే ప్రారంభం ఉందనుకోండి, భగవంతుడు ఆ వైపుగా మనల్ని మళ్ళిస్తాడండి. అలాగే నష్టం వచ్చే ప్రారంభం ఉందనుకోండి, భగవంతుడు మన జీవుణ్ణి అటువైపు మళ్ళిస్తాడండి. అంటే అంత కదుపుతూ ఉంటాడండి, అంత కదిపించేవాడు ఏ రకంగా ఏ ప్రారంభం మన చేత అనుభవింపచేస్తాడండి ఈశ్వరుడు. ఎటువంటి సిచ్యుయేషన్లో పెట్టాలి, ఎక్కడ ఎటువంటి దెబ్బలు కొట్టించాలి, ఎటువంటి సంఘటనలు మనకు జరగాలన్నీ ఈశ్వరుడు ప్లాన్ చేసేస్తాడండి. ఆ ప్లాన్ ప్రకారం జరిగిపోతుందండి. ఇక సినిమాను ఏం మారుస్తామండి, ఆల్రెడీ సినిమా మెడ్రాస్లో తయారైపోయింది, హైదరాబాద్ లో వచ్చి ఆడుతుందండి, ఇంకా సినిమాను మనం ఏం మారుస్తామండి. అలాగే మన సినిమా కూడా తీసేసి భూమి మీదకి పంపారండి, ఆ సినిమా ఆడేస్తుందండి, ఆడుతూ ఉంటే ఇంకా మనం సినిమాను ఏం మారుస్తామండి. యాక్ట్ చేస్తున్న ఆ సినిమా ఈశ్వరుడు ఎలాగైతే డైరెక్ట్ చేశారో ఆ ప్రకారం ఆ పాత్ర పోషించి వెళ్ళిపోవటమేనండి, ఇంకా అక్కడ మార్పులు ఏం జరగవండి. ఆ ఈశ్వర నిర్ణయం ప్రకారం మన దేహం ఆడి ఈ భూమి మీద ఏ పాత్ర ఇచ్చాడో ఆ పాత్రలో పోషించి మనం వెళ్ళిపోవటమేనండి, ఇంకంతే ఏం చేసేది లేదండి. అయితే ఇక్కడ నాన్నగారు ఏం చెప్తున్నారంటే, నీ దేహ ప్రతి దేహానికి ఏదో ఒక పాత్ర, ఏదో ఒక జీవుడికి ఒక పాత్ర, ఒక పని ఉంటుందంటండి. ఆ దేహానికి భగవంతుడు ఏ పని అయితే కేటాయించాడో, ఆ భూమి మీదకి పంపాడో, ఏ పనిని కేటాయించి భూమి మీదకి పంపాడో, ఆ పనిని ఇష్టంగా ప్రేమగా ప్రీతిగా చేసేయమంటున్నారండి. అది భగవంతుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో, నీ దేహ ప్రారంభంలో ఏ పని అయితే ఉందో. అర్జునుడికి అయితే యుద్ధాలు ఉన్నాయండి, యుద్ధం చేయమన్నాడు. మనకేం యుద్ధాలు లేవు కదండి. మీ దేహ ప్రారంభంలో భగవంతుడు మీకు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని ఇష్టంగా ప్రేమగా ప్రీతిగా చెయ్యండి అంటున్నారండి. అలా ప్రేమగా ప్రీతిగా చేశారనుకో, పాత వాసనలు పోతాయి కొత్త వాసనలు రావు, పాత సంస్కారాలు పోతాయి కొత్త సంస్కారాలు రావు అంటున్నారండి. అదే కాకుండా ఆ దేహ ప్రారంభంలో ఉన్న పనిని మూలుక్కుంటూ ముక్కుతూ, ఈ పని మాకెందుకు ఇచ్చాడు, పక్కోళ్ళ పని బాగుంది, మాకు ఇటువంటి పని ఇచ్చాడు అని చెప్పి ముక్కుతా మూలుగుతా ఇష్టంగా కనుక మనం చేసామనుకోండి, కొత్త వాసనలు వచ్చేస్తాయి అంటండి, పాత వాసనలు పోవంటండి, కొత్త ఫిట్లు అయిపోతుందంటండి. అంటే నాన్నగారు ఏం చెప్తున్నారంటే, దేహ ప్రారంభంలో నీకు భగవంతుడు ఏ పని అయితే కేటాయించాడో ఆ పనిని, ఈశ్వరుడు అప్పగించిన పని, ఈశ్వరుడు పనిని నువ్వు ఇష్టంగా ప్రేమగా ప్రీతిగా చేసేవి. ఆ ఆ ఆ తరహా ప్రారంభం నీకు మళ్ళీ వచ్చే జన్మకు రాదు. నువ్వు దాన్ని ఇష్టంగా ప్రేమగా అనుభవించేస్తే ఏమవుతుందంటే, నీకు అక్కడ రియాక్షన్ లేకుండా అనుభవించటం వల్ల కొత్త వాసనలు కూడా రావు. కొత్త అప్పురాదు, పాతది ఆ కర్మఫలం అనుభవించేయటం వల్ల అయిపోతుంది అనమాట. పాతప్పు తీరిపోతుంది, కొత్త అప్పురాదు. ప్రారంభ ఎంజాయ్ ప్రారంభ, నీ దేహ ప్రారంభాన్ని ఇష్టంగా అనుభవించేసే చేసే పని, నీ చేతిలో ఉన్న పని ప్రేమగా చెయ్యి. ఏ పని ఉన్నా సరే, ఏ పని ఉన్నా సరే, నీ చేతిలో ఏ పని ఉంటే ఆ పనిని ప్రేమగా చేయటం నేర్చుకో. ప్రేమగా చేయటం, మామూలుగా నువ్వు చేసే పనే ప్రేమగా చెయ్యి. ప్రేమగా చేస్తే ఏమవుతుందంటే, జ్ఞానమే వచ్చి నీకు నీ దగ్గరకు వచ్చి నేను అనుగ్రహిస్తుంది అంటున్నారండి. అంటే ప్రేమే భగవంతుడు కాబట్టి చేసే పని ప్రేమగా చెయ్యండి. అంటే అది అయిష్టంగా చేయవద్దు, ఇదేదో మాకు తప్పదరా అని చెయ్యొద్దు, ఇష్టంగా ప్రేమగా చేసేయండి అంటున్నారండి. ఎందుకంటే ప్రేమే భగవంతుడు కాబట్టి అని అంటున్నారు నాన్నగారు. భావ దరిద్రం ఉండకూడదమ్మా అన్నారండి. భావ దరిద్రం అంటే మనకి ఇంటి దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ భావాల్లో దరిద్రం ఎందుకు అంటున్నారండి. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి అని మనం అనుకోవటంలో దరిద్రం ఎందుకు, ఆ భావన చేయటానికి దరిద్రం ఎందుకు అంటున్నారండి. అంటే భావాల్లో దరిద్రం ఉన్న వాడికి జ్ఞానం రాదంటండి. ఒకవేళ ఇంటి దగ్గర దరిద్రం ఉన్నా కానీ భావాల్లో ఎప్పుడు ఉన్నతంగా ఉండాలంటండి. పూజ కన్నా జపం, జపం కన్నా ధ్యానం, ధ్యానం కన్నా భావం గొప్పదంటండి. భావం, ఆ భావంలో ఎంతో ఉన్నతంగా ఉండాలంటండి. ఆ అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలని నువ్వు కోరుకున్నావు అనుకో, నీ తలంపు యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఆ ఆ తలంపు యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది, ప్లస్ ఎట్ ఏ టైము నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందటానికి ఈ నీకు ఇది సహకరిస్తుంది అని చెప్పారండి నాన్నగారు. అంటే భావన బలం, భావన బలం అంటే సర్వభూత హితే రథాహ, సర్వభూతాల హితం కోరుకోమని చెప్పారండి నాన్నగారు. అన్నారు ఈ మాట మంత్రం అమ్మా, ఈ మాటని మననం చేసుకోండమ్మా, సర్వభూతాల హితాన్ని కోరుకోండమ్మా. వాళ్ళు మీకు శత్రువులైనా సరే మీరు శత్రువులను అనుకోవద్దమ్మా, వాళ్ళు అనుకుంటే అనుకోనండి, కానీ వాళ్ళు వాళ్ళ హితాన్ని కోరుకోండి, వాళ్ళ క్షేమాన్ని కోరుకోండి, దానివల్ల మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తారమ్మా అని చెప్పారండి. సర్వభూత హితే రథ, అలా కొన్ని మాటలు నాన్నగారు ఎంతలాగో చెప్పారండి. కామ్మే భగవాన్ దేకు అని ఎప్పుడు చెప్పేవారండి నాకు. ఎప్పుడు పద్మ కామ్మే భగవాన్ దేకు అంటే ఏంటమ్మా అనేవారండి ప్రతిసారి నన్ను ఆ మాట అనేది హిందీలో చెప్పి ఏంటమ్మా అనేవారండి. కామ్మే భగవాన్ దేకు అంటే పనిలో భగవంతుడిని చూడు, పనిలో భగవంతుని చూడు. పనే భగవంతుడండి, పనే భగవంతుడు. ఆ ఆ పని ద్వారా భగవంతుడిని పొందమనండి. ఆ పని చేసేటప్పుడు ఆ పనిలో కూడా భగవంతుడిని చూస్తూ పని చెయ్యి. కామ్మే భగవాన్ దేకు, కామ్మే భగవాన్ దేకు అనేవారండి.
ఒకసారి నాన్నగారు ఒక మాట చెప్పారండి, ఒక మహాత్ముడు చెప్పాడని నాన్నగారు ఒక మహాత్ములు చెప్పారంటండి, అమ్మా కింద నుంచి పైకెళ్తాం కష్టం, పైనుంచి కిందకి రావటం ఈజీ అమ్మా, పైనుంచి కిందకి రావటం ఈజీ, కింద నుంచి పైకెళ్తాం కష్టం. ఒక మహాత్ముడు చెప్పాడంటండి, పైనుంచి కిందకి వెళ్తాం అంటే చైతన్యాన్ని ఈశ్వరుణ్ణి పట్టుకొని ఈశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండి, ఈశ్వరుడి పట్ల శరణాగతి కలిగి ఉండి, ఈశ్వరుణ్ణి పట్టుకొని మనం కిందకి దిగుతున్నాం అనుకోండి, ఈ వాసనలు సంస్కారాలు ఇవన్నీ అడ్డు వచ్చినాండి, వాటిని ఈశ్వరుడు ఆ వాటిని అన్నిటినీ పక్కన గెంటేసుకుంటూ మనకి సహాయం చేస్తాడంటండి. అదే మన కింద నుండి ప్రయాణం చేసాం అనుకోండి, మన ఇంద్రియాలు అంటుపడతాయి అంటండి, మన దేహం అంటుపడుతుంది అంటండి, మన మనసు అంటుపడుతుంది అంటండి, అహంకారం వీటన్నింటికి ఎటువంటి దొంగ నేను అంటుపడుతుంది అంటండి, వీటన్నింటి గెంటుకొని రావటం చాలా కష్టమైపోతుంది అంటండి. కింద నుంచి రావాలంటే కష్టం అంటండి చాలా. అదే నువ్వు పైనుంచి ఈశ్వరుని పట్టుకొని కిందకు దిగుతున్నావు అనుకో, వీటిని జయించటానికి ఈశ్వరుని పట్టుకొని దిగుతుంటే ఆ ఈశ్వరుడు ఒక శక్తి అంటండి, వీటన్నిటిని కట్ చేసుకుంటూ వచ్చేస్తుందంటండి. ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది, పైనుంచి కిందకి రావటం ఈజీ అమ్మా, కింద నుంచి పైకి వెళ్తాం కష్టం అని చెప్పి నాన్నగారు చెప్తున్నారండి. అప్పుడు ఏం చెప్పారంటే, అక్కడ నాన్నగారు ఇప్పుడు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళామనుకోమమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పని కోసం వెళ్ళామనుకో, వెళ్తే ఆయన పని అవ్వదండి అంటాడంటండి, ఈ పని చేయకూడదండి పని అవ్వదు అంటాడంటండి. ఆ తర్వాత మనం హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏదో కాగితం మీద సంతకం పెట్టించుకొని మళ్ళీ రికమెండేషన్ తీసుకొని తహసీల్దార్ దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన ఏమంటాడంటండి, ఆ పని చేసేస్తాడంటండి, సంతకం పెట్టేస్తాడంటండి. అంటే ఏంటి, అంతకు ముందు కాదన్నవాడే ఏం చేశాడండి, పని అయిపోయింది. అంటే పైనుంచి వస్తే ఎటువంటి పని అయినా అయిపోతుందండి, కింద నుంచి వస్తే కష్టం అనమాట. మన అన్ని అలా అలా సర్దుకుంటూ చాలా టైం పడుతుంది, మనకు కొద్ది స్ట్రగుల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకంటే దొంగ నేను ప్రతి ప్రయత్నాన్ని అడ్డు పెట్టేస్తుంది, ఇంద్రియాలను జయించాలి, మనసును జయించాలి, ఇవన్నీ గొడవలను జయించాలి, ఇవన్నీ కష్టం దొంగ నేను. అలాగా పైనుంచి ఈశ్వరుని పట్టుకొని మనం వచ్చామనుకోండి, ఆ ఈశ్వరుడు యొక్క దయ వల్ల మనం వీటన్నిటిని ఈజీగా జయించుకుంటూ మనం పొందవలసింది పొందొచ్చు అని చెప్పారండి నాన్నగారు. అదే ఈ మాటకి గోలక్ష్మి గుర్తొచ్చిందండి. ఒకరోజు భగవాన్ దగ్గర భగవాను అదే గోలక్ష్మికి ఇల్లు కట్టి దానికి మామూలుగా ఏదో శాల కట్టి గోశాల కట్టి దానికి అన్ని డెకరేట్ చేసేసి గోలక్ష్మిని తీసుకెళ్ళి ఓపెన్ చేయిద్దాం అనుకుంటున్నారంటండి భగవాన్ ఆశ్రమంలో. అయితే లక్ష్మి ఏం చేసిందంటండి, లక్ష్మి భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ పేపర్ చదువుతుంటే పేపర్ లాగేసి భగవాన్ని పట్టుకొని లాగుతుందంటండి. ఆ నలుగురు పట్టుకున్న వాళ్ళందరినీ లాగించుకొని భగవాన్ దగ్గరికి వెళ్ళిపోయిందంటండి లక్ష్మి. అప్పుడు భగవాను లక్ష్మి ఏం చెప్తుందో అర్థం చేసుకొని భగవాన్ అన్నారంటండి, ఆగండి దాన్ని వదిలేయండి, అది ఏమంటుందంటే మీరేమనుకుంటున్నారు, దాని చేత దానికి గృహప్రవేశం చేయిద్దాం అనుకుంటున్నారు, అదేమనుకుంటుందంటే ముందు భగవాను తర్వాత నేను అనుకుంటుంది, ముందు నన్ను పాదం పెట్టమంటుంది అని చెప్పారంటండి. అంటే చూడండి, దానికి ఉన్న జ్ఞానం మనకి లేదు, ముందు భగవాన్ని పెట్టుకుంటుంది తర్వాత అది వెనక్కి వస్తుంది. అలాగే మనం ముందు భగవాన్ని పెట్టుకుంటే, ముందు నాన్నగారిని పెట్టుకుంటే మనకి అక్కడ విజయం వస్తుందండి, మనకి తేలిగ్గా పని అయిపోతుందండి. మన అహంకారాన్ని పెట్టుకొని ముందుకెళ్దాం అనుకోండి ఆ పని అవ్వదండి. అంటే ముందు భగవాను తర్వాత మనం, ముందు నాన్నగారు తర్వాత మనం. అంటే అటువంటి పైనుంచి కిందకు వచ్చాం అనుకో తేలిగ్గా ఉంటుంది సాధన అని చెప్పి చెప్పారండి నాన్నగారు. ఇలా ఈ రకంగా కూడా చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్పారండి. అంటే ఎన్ని ఉపాయాలండి నాన్నగారు, ఒక ఉపాయం కాదండి, ఎన్ని ఉపాయాలండి అనిపిస్తుందండి నాన్నగారు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసేసి అన్నీ ఇచ్చేసి ప్రశ్నలు ఇచ్చేసి ఆన్సర్లు ఇచ్చేసేసేసి మనకి ఇచ్చేసారనుకోండి, ఆ ఎగ్జామ్ అలాగే నాన్నగారు మనకి ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసారండి, ఆన్సర్లు ఇచ్చేసారు, ఎలా ఉండండి అమ్మా ఇలా ఉండండి, అది ఇలా ఇది ఇలా అన్నీ చెప్పేశారండి. ఇంకా ఆ ఆన్సర్లు పుచ్చుకొని మనం అలా ఉండటమేనండి, అలా జీవించటమే. అంతలాగా ఇలా ఉండండి, అలా ఉండండి. ఇంకే నాన్నగారికి అంత దయ అంటే, అంటే అమ్మా అహంకారమే సాధన చేస్తుందమ్మా, చేసినట్టు నటిస్తుందా, నిజంగా సాధన చేస్తుందా, ఏదో చేసినట్టు నటించండి అమ్మా, నటించినందుకన్నా మార్కులు వేసేస్తాము అన్నాడు నాన్నగారు. ఎంత దయోనండి నాన్నగారికి. ఏదన్నా పరీక్ష పేపర్ మీద ఒక చెట్టు బొమ్మ వేయమనుకో, చెట్టు బొమ్మ వేయమన్నామనుకో, ఒకవేళ నీకు రాదనుకో, ఒట్టి పేపర్ ఇచ్చేయకు, ఏదైనా గీత గీసన్నా ఇవ్వు, దాన్ని వంపు పెట్టుకొని మార్కులు వేసేస్తామనేవారండి నాన్నగారు. అసలు ఇంకా ఆయన దయకి ఇంకేం చెప్తామండి. మీ అందరికీ జ్ఞాన మీ అందరికీ మొహం మీద పౌడర్ నలకుండా మీ అందరికీ జ్ఞానం ఇచ్చేయాలని ఉందమ్మా అనేవారండి. ఒక్కోసారి నాన్నగారు అండి అందరం కూర్చుంటే అసలు అసలు నాన్నగారి వర్క్ ఎంత నవ్వొస్తుందో అండి. ఎవరు ఎదురుగా కూర్చున్నా చూడరండి, భగవాన్ గురించి చెప్పేవారండి. అలాగా భగవాన్ కూడా ఎదురుగా కూర్చునే వాళ్ళని చూసేవాళ్ళు కాదంటండి, దూరంగా ఉన్న వాళ్ళని పలకరించేవారంటండి. ఈ లోపల ఎందుకు ఇలా చూసేవారు అసలు నిజంగా నాన్నగారు కూడా అండి ఎంత వండర్ఫుల్ అంటే, అసలు ఎదురు కూర్చున్నా ఆయన చూడకూడదు అనుకుంటే చూపు ఈ పక్కన వాళ్ళని చూస్తారు, ఆ పక్కన వాళ్ళని చూస్తారు, మన చూడరండి. ఇంకా ఈ లోపల ఈ జీవుడికి చచ్చిపోతాడండి వీడికి లోపల. ఏంటి గురువుగారు చూస్తలేదు, గురువుగారు చూపు పట్టలేదు, నీకు టెన్షన్తో చచ్చిపోతాడండి ఇక. అంటే నాన్నగారు అనేవారండి, అంటే గురువు ఎందుకు చేస్తున్నాడంటే నీ లోపల ఏముందో బయటికి రావడానికి, మన లోపల ఏముందో దాన్ని బయటికి తీసి కాల్చి భూమిద చేయడానికి గురువు అలా చేస్తున్నాడు. గురువు చూసిన అనుగ్రహమే, చూడకపోయిన అనుగ్రహమే, మాట్లాడిన అనుగ్రహమే, మాట్లాడకపోయిన అనుగ్రహం, ఏదైనా అనుగ్రహం, తిట్టినా తిట్టినా ఏది చేసినా గురువు అనుగ్రహమే. ఏ ఒకవేళ తిట్టినా గురువు అనుగ్రహం అని గ్రహించిన వాడు ధన్యుడు అంటున్నారండి. ఒకవేళ మన జీవితంలో ఏమన్నా సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, జీవితంలో ఎటువంటి ఆటుపోట్లున్నా అన్ని గురువుకు తెలియకుండా రావట్లేదండి, గురువుకు తెలిసే వస్తున్నాయి. ఆ విషయం మనం గుర్తించుకొని గురువుకు తెలిసే జరుగుతుంది. ఏదో మనలోని దాన్ని కనుక గురువుకు తెలిసే జరుగుతుందని ఓపికగా సహనంగా కనుక దాన్ని ఫేస్ చేస్తే వచ్చినవి వచ్చినట్టు వెళ్ళిపోతాయి ప్రతిదీ. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, గుర్తు పెట్టుకోండి. వచ్చింది వచ్చినట్టు ఉండదు, వచ్చింది ప్రతిదీ వెళ్ళిపోతుంది. అదృష్టం వచ్చినా వెళ్ళిపోతుంది, దురదృష్టం వచ్చినా వెళ్ళిపోతుంది, ఏది నిలబడదు. అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోకు, దురదృష్టం వచ్చినప్పుడు కృంగిపోకు. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే మంత్రం, మంత్రం నిరంతరం అనుకోండి. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ప్రతిదీ కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, ఇది ఏది నిజం కాదు. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే ఇది ఎప్పుడు అంటే అవన్నీ ఉపాయాలనండి. ఏదన్నా మనకి మనసులో టెన్షన్ వచ్చేసింది అనుకోండి, మైండ్లో ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి, ఇది వరకు ఆ తలంపులు మనమే అనుకుంటే డిస్టర్బ్ చేసేస్తాయండి. మా ఆ నేనే అబద్ధమైనప్పుడు నేనుకు వచ్చిన తలంపులు కూడా అబద్ధం కదా, నేనే అబద్ధమైనప్పుడు నేనుకు వచ్చిన తలంపులు కూడా అబద్ధం అని చెప్పేసి జస్ట్ అది ఆ అది వచ్చేసరికి ఆగిపోతుందండి. స్టాప్, ఒక టెన్షన్ ఆగిపోతుంది, గొడవ ఆగిపోతుంది, ప్రశాంతం అయిపోతుంది, మైండ్ కామన్ క్వైట్ అయిపోతుందండి. అట్లా ఆ ఆలోచన రాగానే ఓ అంతకుముందు ఏదో డిస్టర్బ్ అయ్యామనుకోండి, డిస్టర్బ్ అయితే డిస్టర్బెన్స్ ఎవరికి వస్తుంది, నాకు వస్తుంది. నేనే అబద్ధమైనప్పుడు నాకు వచ్చే డిస్టర్బెన్స్ కూడా అబద్ధమే కదా. అసలు ఆ థాట్ కే అండి అక్కడ కామన్ ఫైట్ అయిపోతుందండి మైండ్ ముందు. ఇది అబద్ధం, నేనే అబద్ధం, నేనే అబద్ధమైనప్పుడు నేనుకు వచ్చేది ప్రతిదీ. ఎక్సెప్ట్ ట్రూత్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద మైండ్. నీ లోపలున్న ట్రూత్ తప్పించి, నీ దేహం, నీ మనసు, నీ ఇంద్రియాలు, నీ బుద్ధి, అన్ని సమస్తము నీ మైండ్ క్రియేషన్. ఎక్సెప్ట్ ట్రూత్, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ క్రియేషన్ అని చెప్పారండి నాన్నగారు. అంటే మానసిక జీవితం ఇదంతా ఫాల్స్ లైఫ్, మానసిక జీవితం అంతా ఫాల్స్ లైఫ్. ఇది నువ్వు జీవించు, ఇదంతా కళని జీవించు. నువ్వు జీవించు, జీవించు దాంట్లో, ఈ జాగ్రత్త అవస్థలో జీవించు, కానీ ఇదంతా స్వప్నం అని జీవించు, ఇదంతా కళని జీవించు. అంటే ఈ బ్రహ్మం సత్యం జగత్ మిథ్య అని ఆచార స్వాముల వారు చెప్పారు కదా. జగత్ మిథ్య అని ఎందుకు చెప్పారంటే, ఇదంతా స్వప్నం అని భగవాన్ చెప్పారు. ఎందుకు చెప్పారంటే, ఈ జగత్తు సత్యము కాదు, ఇది స్వప్నం అని చెప్పకపోతే, ఇది నిజం కాదని చెప్పకపోతే మన మైండ్ అంతర్ముఖం అవదంటండి. ఇది నిజం అనుకుంటే ఆ మనసు బయట చెప్పారంటండి. జగత్తు మిథ్య అని మనం ఆ వాక్యాన్ని నమ్మితేనే, అది ఇదంతా అబద్ధం అనుకుంటేనే మన మనసు అంతర్ముఖం అవుతుందండి. అందుకని ఆ మాట చెప్పారంటండి, ఆ లోపలికి వెళ్ళటానికి. ఇది ఇది జీవించు, ఇదంతా స్వప్నం అనుకుని జీవించు, ఇదంతా నిజం కాదు, ఇదంతా కళ. అలా జీవించప్పుడు నీకు టెన్షన్ ఉండదు, నువ్వు టెన్షన్ పడవు, ప్రశాంతంగా ఉంటావు. అంటే నాన్నగారు చెప్పారండి, శాంత చిత్తాన్ని కాపాడుకో అమ్మా అని చెప్పారండి. నీకు సత్వగుణాన్ని కాపాడుకో అమ్మా, శాంత చిత్తాన్ని కాపాడుకో అమ్మా, నీ గోల్ నేను ఎప్పుడు మర్చిపోకమ్మా అని ఈ మూడు మాటలు చెప్పారండి నాన్నగారు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోమని. నాన్నగారు ఒకసారి అరుణాచలం అండి, ఒక ఫారినర్ వచ్చారండి. ఫారినర్ వస్తే ఆయన నాన్నగారి దగ్గరికి వచ్చి నాన్నగారిని అడుగుతున్నాడండి, నన్ను ఎలా సాధన చేసుకోమంటారు అని అడుగుతున్నాడండి. నన్ను ఎలా సాధన చేసుకోమంటున్నారని అడిగితే నాన్నగారు అన్నారు, మరి నువ్వు ఇప్పుడు అరుణాచలం వచ్చావు కదా, గిరిని ధ్యానం చేసుకో, గిరిని ధ్యానం చేసుకో, గిరి రూపాన్ని సపోర్ట్గా పెట్టుకో, ఒకవేళ లేకపోతే భగవాన్ ఉన్నారు కదా, భగవాన్ రూపాన్ని సపోర్ట్గా పెట్టుకొని భగవాన్ రూపాన్ని ధ్యానించు, భగవాన్ నామాన్ని స్మరించుకో అని చెప్పారండి నాన్నగారు. చెప్తే ఆయన ఏమన్నారంటే అండి, నాన్నగారు నా మనసు మీ మీద వాలిపోతుందండి, నా ప్రయత్నం లేకుండానే అది మీ మీద వాలిపోతుందండి అన్నారు. నా ప్రయత్నం లేకుండా నా మనసు మీ మీద వాడిపోతుందండి, మీ చుట్టూ తిరుగుతా ఉంది నాన్నగారు అని చెప్పేసి. ఇప్పుడు మనకి మన జబ్బులోంచి బయట పడటానికి ఏదో ఒక మందు, ఏదో ఒక రూపం నామం, అలాగే మన రూప బుద్ధిలోంచి, మన నామ బుద్ధిలోంచి మనం బయటికి రావడానికి గురు రూపం, గురునామం. అది అంటే ఒక ఒక కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ ముళ్ళు తీసేయడానికి ఇంకొక ముళ్ళు ఉపయోగించుకొని ఈ ముళ్ళు కూడా పడేస్తాం. అలాగే ఇప్పుడు నీ రూప బుద్ధిలోంచి, నీ నామ బుద్ధిలోంచి నువ్వు బయటకు రావడానికి మా ఈ రూపం, ఈ నామం నువ్వు సపోర్ట్గా తీసుకుంటే నీ రూప బుద్ధిలోంచి, నువ్వు నామ బుద్ధిలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు అని చెప్పారండి నాన్నగారు. ఉన్న అది నాన్నగారు ఉపదేశ సారంలో ఉంటది కదండి, విగ్రహేంద్రియ ప్రాణజీతమః నాహమేకశ తజ్జడం హసత్. ఇంద్రియాలు అన్ని జడ వస్తువులైనప్పుడు, అన్ని జడ వస్తువులైనప్పుడు ఈ జడ వస్తువులు మనకి చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. దేహం కనిపిస్తుంది, మనసు కనిపిస్తుంది, కదులుతున్నట్టు ఇంద్రియాలు కనిపిస్తున్నాయి, మా అహంకారం కనిపిస్తుంది, అన్ని మరి చైతన్యవంతంగా కనిపిస్తున్నాయండి. కానీ ఇవన్నీ జడ వస్తువులని భగవాన్ చెప్తున్నారు. జడ వస్తువులు అంటే ఏంటండి, ఆ లోపల ఉన్న చైతన్య శక్తి, ఉన్నది చైతన్యం ఒక్కటే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఒకటి నిజం రెండు మాయ. నాన్నగారు చెప్పారండి, ఒక్కటి నిజం రెండు మాయ. ఈ ఒకటేంటి, చైతన్యం ఒక్కటే సత్యం అండి. ఆ సత్యము వీటన్నింటిలోకి, దేహంలోకి, మనసులోకి, బుద్ధిలోకి, ఇంద్రియాల్లోకి ఎంటర్ అవ్వటం వల్ల, అంటే అక్కడ కూడా ఉండటం వల్ల, అది ఎంటర్ అవ్వటం వల్ల ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వీటికి అన్నిటికీ ఆ ఉండటం అనే శక్తి వీటన్నిటికీ ప్రవాహంలాగా అన్నిటికీ అందుతుంది. ఇంద్రియ ప్రాణధీతమహ నాహమేకష సర్జితమాగతి. ఇవన్నీ జడ వస్తువులు, జడ వస్తువులు నీకు ఉన్నట్టు చైతన్యవంతంగా ఎలా కనిపిస్తున్నాయి అంటే అందులో చైతన్యం ఎంటర్ అయింది కాబట్టి. అంటే ఏంటండి, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఆ ఒక్కటే వీటన్నిటికీ ప్రాణం పోసి ఉన్నట్టు మనకి కనిపింపచేస్తుంది. అంటే మరి ఉన్నది ఒక్కటంటే ఒక్కటైతే అక్కడ రెండోది లేదు కదండి, రెండోది అనేది లేదు. అలాగే ఇప్పుడు మన లోపల మనం చూసుకుంటే, మన్ని మనం చూసుకుంటే దేహంగా ఉంది చైతన్యమే, మనసుగా ఉంది చైతన్యమే, బుద్ధిగా ఉంది చైతన్యమే, అహంభావనలో ఉంది చైతన్యమే, ఇంకా ఉన్నదంతా చైతన్యమే అండి. ఇంకా చైతన్యం కంటే భిన్నంగా ఏమీ లేదు, ఉన్నదంతా చైతన్యమే. ఇప్పుడు లోపల బయట అనే బుద్ధి మనకి ఎందుకు వస్తుంది? ఆ రూపబుద్ధి నామబుద్ధిలో ఇప్పుడు మనం లోపల ఉన్న చైతన్యంతో, అంటే రూపబుద్ధి నామబుద్ధి వల్ల మనం ఈ దేహబుద్ధి వస్తుందండి, రూపంతో నామంతో తాదాత్మ్యం పొందటం వల్ల. అది నాన్నగారు చెప్పారండి ఒకసారి, ఇప్పుడు గోడ ఉందమ్మా, గోడలో బొమ్మ ఉందా, బొమ్మలో గోడ ఉందా అన్నారు. ఒక గోడ చూపించి గోడ మీద ఒక బొమ్మ వేశారండి, బొమ్మ చూపించారు, ఈ బొమ్మ బయటే గోడ ఉందా, బొమ్మ లోపల కూడా గోడ ఉందా అన్నారండి. అంటే బొమ్మ లోపల కూడా గోడ ఉందండి, బొమ్మ బయట గోడ ఉంది, బొమ్మ లోపల గోడ ఉంది. అలాగే చైతన్యం అంతటా వ్యాపించి ఉందండి, చైతన్యం లేకుండా లేదు, చైతన్యంలోనే బొమ్మ ఉందండి. చైతన్యం కంటే భిన్నంగా బొమ్మ లేదండి, చైతన్యం లోపలే బొమ్మ ఉంది. అలాగే సముద్రం లోపలే కెరటాలు, నొరగ, బుడగలు ఎలాగైతే ఉన్నాయో అవన్నీ సముద్రంలో పాటితే సముద్రం కంటే భిన్నంగా లేవా ఏమి. అలాగే భిన్నంగా మనం లేవండి, చైతన్యంగా భిన్నంగా ఉన్నాము. ఫలానా నేనున్నాను చైతన్యానికి భిన్నంగా, నేను ఒక్క దాన్ని ఉన్నాను అది నాన్నగారు చెప్తున్నారండి. దెర్ ఈజ్ ఇప్పుడు భగవంతుడి కంటే భిన్నంగా మీరున్నారా, భగవంతుడి కంటే భిన్నంగా మీరు లేరు. కానీ భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నానని మీరు అనుకుంటుంటే ఆ ఉన్నవాడెవడు, ఆ నేనెవడు, ఆ భిన్నంగా ఉన్నాననే నేనెవడు, హూ ఈజ్ దిస్ ఐ, వాడిని తొలగించుకోండి. భగవంతుడి కంటే భిన్నంగా అసలు మీరు లేరు, అండర్స్టాండింగ్ లో మీకు అది అర్థమైపోతుంది. అయితే భిన్నంగా ఉన్నాననేవాడు మీకు ఎదురొస్తా ఉంటే వాడిని ప్రశ్నించి వాడిని స్మాష్ చేయండి, వాడిని తొలగించుకోండి, ఆ డౌటర్ని తొలగించండి, ఆ నేనుని తొలగించండి. అంటే మీరు అర్జెంటుగా చేయాల్సిన పని ఇదే మనోనాశనం అని చెప్పారు నాన్న. మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఇది, మధ్య పని చివరి పని ఇదే. దేహాన్ని నిలిచిపెట్టారనుకో, ఎప్పుడైనా సరే ఈ పని చేయవలసిందే. ఇప్పుడు రోగం వచ్చిందనుకోండి మనకి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గించుకుందామని చూస్తావా, ఒక సంవత్సరం అయ్యాక తగ్గించుకుందామని చూస్తావా? తగ్గించుకుందాం, వెంటనే మందులు వాడేసుకుంటాం. అలాగే మనం ఇప్పుడు ఎప్పుడైనా మన సమస్య ఏంటంటే నేను, మన సమస్య నేను, కర్తృత్వ బుద్ధి, అహంభావన, నేననే తలంపు, దీన్ని మనం పరిష్కరించుకోవాలి. ఈ సమస్యలోంచి మనం విడుదల పొందితే మనం వస్తువుని పొందుతాం. అంటే ఉన్నదంతా భగవంతుడే అని అన్నా నీవు లోపల నీకు హృదయానికి పట్టియ్యాలి, భగవంతుడి కంటే భిన్నంగా ఏమీ లేదు, ఉన్నదంతా భగవంతుడే. ఒకవేళ విచారణలో ఉన్నాడు అనుకుంటే వాడిని తొలగించి అక్కడ నువ్వు ఆత్మగా ఉండటం, ఏదైనా ఉన్న వస్తువుగా ఉండటం అని. ఉన్నదంతా ఒక్కటంటే ఒక్కటే, అదే భగవంతుడు. భగవంతుడి కంటే భిన్నంగా ఏమీ లేదు సృష్టిలో. ఆయన ఈ అనిస్తే అలాగా ఆయన అడగటానికి మనకి హక్కు లేదు కదా, ఆయన కింద పంపించాడు ఆడిస్తున్నాడు ఆయన, అలా ఆడిస్తే అలా ఆడే బొమ్మలు మనం ఎదురు తిరిగి ఎలా ఆడించావేంటి అలా ఆడించావేంటి అంటానికి లేదు. ఆయన ఎలా ఉంచాడో, ఏ పని మీద పంపించాడో ఆ పనిని ప్రశాంతంగా చేసి వెళ్ళిపోవటం అండి. ఆయన స్మరిస్తూ నాన్నగారు చెప్పారండి, ఏం చెప్పారంటే ఉన్న వస్తువుని ధ్యానించండి, ఉన్న వస్తువుని ధ్యానించండి, ఉన్న వస్తువు గురించి మాట్లాడండి, ఉన్న వస్తువు గురించి ఆలోచించండి, సద్వస్తువు గురించి దాని గురించి మాట్లాడండి, దాని గురించి మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి, నిరంతరం దాని జాతలో ఉండండి. ఉన్న వస్తువుని, ఉన్నదేదో ఉండే ఆ ఉన్న వస్తువుని ధ్యానిస్తుంటే ఆ కాని దానికి మనం దూరం అయిపోతామండి, దాంతో ఫైటింగ్ చేయక్కర్లేదు. నిరంతరం నీ జాత ఈశ్వరుడు వైపు, గురువు వైపు కనుక తిప్పుకొని ఉంటే అరుణాచల్ వెళ్ళే ట్రైన్ ఎక్కాం అనుకోండి, ఆటోమేటిక్ గా హైదరాబాద్ కి దూరం అయిపోతావు. కాబట్టి భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు భగవాన్ ఎక్కువ ఆత్మ గురించే చెప్పేవారు, ఆత్మ వైభవం గురించే చెప్పేవారు, ఆత్మ గురించే చెప్పేవారు, ఆయన అసలు ఈ మనసు గురించి కానీ దీని గురించి కానీ ఎక్కువ మాట్లాడేవారు కదా. ఎందుకంటే ఉన్న సత్యం అది, సత్యం వైపు కేంద్రీకరింపు చేసేవారు, ఉన్నది అదే, దాన్ని స్మరిస్తుంటే దాని ధ్యాసలో ఉంటే నువ్వు అదైపోతావు, నువ్వు ఏది చింతిస్తే అది అయిపోతావు. కానీ దాన్ని చింతించే బదులు ఏదైతే అవునో దాన్ని చింతించు అంటున్నారు. నువ్వు ఏదైతే ఉన్నా దాన్ని చింతించి అదైపోతావు, అంటే నీ ధ్యాస ఎక్కడుంది, ఆ దాని మీద ఉండాలి. మనం ఏదైతే అయి ఉన్నామో అది మనమై ఉన్నాం, మన హృదయంలో ఏదైతే ఉందో అది మనమై ఉన్నాము. అక్కడికి రీచ్ కావాలండి, అది అంటే రీచ్ కావాలి అంటే ఆల్రెడీ దాని మీద అది మనకు కనపడకుండా ఏదైతే అడ్డొస్తున్నాయో ఆ అడ్డొచ్చే వాటిని తొలగించుకుంటే సరిపోతుందండి. అంతే మన సాధన అంటే ఏంటంటే, లోపల హృదయంలో వస్తువు ఆల్రెడీ ప్రజెంట్ అండి, ఆ ఉన్న వస్తువు మీద ఏదైతే అడ్డొస్తున్నాయో, మనకు కనిపించకుండా ఏదైతే అడ్డొస్తున్నాయో అడ్డును తొలగించుకోవాలి, అంతే అదే సాధన. అంటే మనని మనం పవిత్రులు చేసుకోవాలండి, చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మనం మోక్షం పొందగలము అని చెప్పారు అండి. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మనకి మన మనసు నిర్మలం అవ్వాలి, అంటే పవిత్రమైన మనసు మాత్రమే ఆ హృదయంలోకి వెళ్ళి నిలబడగలదండి. అందుకని ఎంతవరకు మన మనసును పవిత్రం చేయగలమో అంతవరకు పవిత్రం చేయాలండి. పవిత్రమైన మనసే ఆ లోపల హృదయంలోకి వెళ్ళి అక్కడ ఉండగలదు, అక్కడ అలా స్థిరంగా ఉండగలదండి, కరిగిపోతుందండి. నాన్నగారు ఆ నాన్నగారు దయ్యండి, ప్రతిదీ నాన్నగారు అనేవారండి. భక్తి అనేది రహస్యంగా ఉండాలమ్మా, భక్తి అనేది రహస్యంగా ఉండాలి, భక్తి బయటకి వెల్లడి కాకూడదు, వెల్లడైతే తగ్గిపోతుంది అని చెప్పేవారండి నాన్నగారు. అని ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలమ్మా, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు అని చెప్పేవారండి. అని బేరించరి బేరించాలి, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. మీ జీవితంలో ఒకవేళ ఏమైనా సంఘటన జరిగినా బేర్ చెయ్యాలి, వాటిని బేర్ చేయటం, ఆ సహించటం కూడా సాధనలో ఒక భాగం అమ్మా, అది కూడా తపస్సు కిందకు వస్తుంది. అది రామకృష్ణుడు చెప్పని మాట చాలా ఇష్టం అండి, జ్ఞానం అంటే ఏంటి అని అడుగుతారండి. జ్ఞానం అంటే ఏంటి, నేను నేను అంటున్నావా, నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం అన్నారు. ఈ ఒక్క మాట భగవాన్ 16 పేజీల్లో చెప్పేసిందన్న, భగవాన్ రామకృష్ణుని ఒక మాటలో చెప్పేశారన్నారు నాన్నగారు. ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావా, నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. నాన్నగారు మనకి ఏదైతే ఇంత బోధించండి, మనకి ఇన్ని సంవత్సరాలు ఆయన అసలు ప్రతి క్షణము మన కోసమే వెచ్చించి మన కోసం ఆయన లైఫ్ని అంతా ఉపయోగించారండి. పాపం ఆయన 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 కోసమైనా మనం నాన్నగారి కోసం పొందాలని నాన్నగారు ఇదండి, మనం మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తుంటే గురువు సహాయం. నువ్వు ఒక్క అడిగేస్తే భగవంతుడు నీ కోసం 9 అడుగులు వేసి వస్తారని చెప్తారండి నాన్నగారు. అలాగే మన ప్రయత్నం మనం చేయగలిగింది మనం చేస్తున్నాం అనుకోండి, అందులో సిన్సియారిటీ డివోషన్ డెడికేషన్ ఉందనుకోండి, అది భగవంతుడి దయ వస్తుందండి. మనం చేయగలిగింది మనం చేస్తుంటే, అంటే ఈగో ఎంట నవ్వకుండా పని చేయటం, ఈగో ఎంట నవ్వకుండా మాట్లాడటం నేర్చుకోవాలని, ఇంపర్సనల్ బిహేవియర్, ఇంపర్సనల్ బిహేవియర్ వల్ల జ్ఞానం వస్తుందని చెప్పారు నాన్నగారు. పర్సన్ కనపడకూడదు, మనం పని చేస్తూ ఉండాలి పర్సన్ కనపడకూడదు, మాట్లాడుతూ ఉండాలి పర్సన్, సబ్జెక్ట్ వినపడుతుండాలి పర్సన్ కనపడకూడదు వినపడకూడదు, అంటే ఇంపర్సనల్ బిహేవియర్. భగవాన్ అనేవారు అంటండి, మీ వల్లే మాకు జ్ఞానం వస్తుంది భగవాను, మీ వల్లే మీకోసమే మేము అరుణాచలం వచ్చామంటే మరి మీకు నేను జ్ఞానం ఇస్తున్నాను అంటున్నారు, మరి నాకెవరు ఇచ్చారు వాడు ఒక్కడే. అంటే ఏది తన మీద పెట్టుకోరండి, నాకెవరిస్తాడో వాడే మీకు ఇస్తాడు. నాకెవరైతే జ్ఞానం ఇచ్చారో వాళ్ళే మీకు ఇస్తారు. నన్ను ఎవరైతే అరుణాచలం తీసుకొచ్చారో వాళ్ళే మిమ్మల్ని తీసుకొచ్చారు. అంటే అసలు పర్సన్ కనపడరండి. అంటే ఆ ఇంపర్సనల్ బిహేవియర్ ఉందో లేదో భగవంతుడు చూసుకుంటాడంట. నేను కర్తనని అనుకుంటున్నావా, భగవంతుడే కర్త అని అనుకుంటున్నావా, నీకు ఆ ఇంపర్సనల్ బిహేవియర్ ఉందా లేదా అని చూస్తాడండి ఈశ్వరుడు. నీ హృదయం ఎట్లా ఉంది, నువ్వు చేసే పని చూడ్డు, నీ మాట చూడ్డు, నీ మాట వెనకాల నీ పని వెనకాల నీ ఉద్దేశం ఎలా ఉంది అనేది భగవంతుడు చూసి మార్పులు వేస్తాడండి. బయట చేసే వాటికి మోసపోడండి భగవంతుడు. ఫిజికల్ ఎక్సర్సైజ్కి భగవంతుడు మోసపోడు. నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు, మాట్లాడేటప్పుడు పని చేసేటప్పుడు నీ హృదయం ఎలా ఉంది అని చూసి భగవంతుడు మార్పులు వేస్తాడు. భగవంతుడు ఏం మోసపోడు అని చెప్పారు. భక్తులందరికీ నమస్కారం అండి. వర్మ గారికి ఇంకొకసారి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఆ రేడియోని అందించినందుకు. ఓకే, ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. ఓం గురుదేవాయ.
థ్యాంక్ యూ పద్మ, వండర్ఫుల్, థ్యాంక్ యూ. చాలా సమగ్రంగా నాన్నగారు సబ్జెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓం శ్రీ నాన పరమాత్మనే నమః.